يعتبر غير مسيح. ரெண்டு நல்லத பாட்டு ஒரு விசேஷமைனட்டுவண்டி பாத்தாய பிரபாகம் ஆந்திரப்பிரதேசிலோ ஏற்படாதுன்னு கோரிக்கா. பாத்தாய பிரபாகம்லோ முக்கியங்கா ரெண்டு காரணால வல்ல ఒకటేంటి ఏంటి అంటే ఆధ్యాత్మికత అనే పేరుతో చాలా పిచ్చి వేషాలు చెప్పబడుతున్నాయి. చాలా మంది సాధకులు అనుకునేటటువంటి వాళ్ళు, సాధన చేస్తున్నాము అనుకునేటటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నామనుకునేటటువంటి వాళ్ళు ఆధ్యాత్మికత యొక్క కోణాలను కూడా తెలుసుకోలేకుండా ఉన్నారు. భగవంతుడు సేవలో భక్తులు ఉండటం కాకుండా భక్తుడి సేవలో భగవంతుడు ఉండేటువంటి ప్రక్రియ అవుతుంది. ఆలోచన విధానము కానీ, జీవించే విధానము కానీ, ప్రతిదీ ఎలా ఉంది అంటే భగవంతుడు మీకు నౌకరుగా ఉన్నట్టున్నాడు. చూస్తూ ఉంటే భగవంతుడు కానీ గురువు కానీ ఎందుకున్నారు అంటే, మీ అమ్మాయికి పెళ్లిళ్ళు చేయటము, మన రోగాలను నివారింపజేసుకున్నట, లేకపోతే కష్టపడకుండా బిజినెస్ లో లాభాలు రావుట, ఇది లక్ష్యాలుగా ఉన్నాయి. ఆధ్యాత్మిక యొక్క పరిస్థితి నేను గమనిస్తూ ఉంటే చివరికి నాకు అర్థమవుతోంది ఏంటి అంటే, చాలా విధివేషాలు వేస్తున్నాయి ఆధ్యాత్మిక పేరుతో. దాన్ని సవరించడానికి ఏకైక మార్గం ఏంటి అంటే స్వాధ్యాయం. ముందు మీరు పుస్తకాలు చదవాలి, చేతి రూపుకుండా వస్తారు క్లాసులకి. పురాణ కాలక్షేపం అంటాం, చాలా సంవత్సరాలు బట్టి నేను ఎన్ని రకాలు చెప్పినా కూడా నా క్లాసుకి కూడా మనుషులు ఏమొస్తారు అంటే చేతి రూపుకుండా వస్తారు. పుస్తకం పేరు చెప్పబడినా ఆ పుస్తకం చేతిలో ఉండదు. సరే, మొదటి రెండు మూడు క్లాసులు మీకు కొత్త, నాకు కొత్త. చేత అంత స్ట్రిక్ట్ గా ఉండను కానీ ఏ పుస్తకం చెప్పబోతున్నానో తెలుసా మీలో ఒక్కడిద్దరికైనా? ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ. ఈ పుస్తకం చెప్పబోతున్నాను అని ఎంతమంది తెలుసో ఒకసారి చేతులు ఎత్తండి. పుట్టిగా ఎక్సెప్ట్ చెయ్యా. చూశారు కదా పరిస్థితి ఎలా ఉందో. అంటే మిగతా వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళు రానవసరం లేదు నా దృష్టిలో. చేతులు ఎత్తిన వాళ్ళే క్లాస్ లో ఉండాలి యాక్చువల్ గా. సరే, నేను చెప్పే కదా మీకు కొత్త, నాకు కొత్త కనుక ఈసారికి వదిలేస్తున్నాను నేను. కానీ రేపు మాత్రం క్లాస్ ఎన్ని గంటలకి? రేపు మార్నింగ్ 9:00. పుస్తకం లేకుండా మాత్రం ఎవరు రాకండి. మళ్ళీ నన్ను అడగండి పుస్తకం ఎక్కడ దొరుకుతుందండి, మా పుస్తకం మాకు ఫ్రీగా ఇవ్వచ్చు కదండి. మామూలుగా పుస్తకం ఇవ్వాలి ఎంత పెట్టామమ్మా రేటే? ఒరిజినల్ బుక్కే కావాలి నాకు మీ దగ్గర. ఎంత దీని ప్రైస్ పెట్టింది? మాకు అదంతా ఎందుకు? పుస్తకం ఖరీదు ఎంత అని అడిగితే నాకు పేజీ నెంబర్ చెప్తామేంటి? 400 రూపాయలు ఇచ్చి పుస్తకం కొనుక్కున్న వాళ్ళే రేపు క్లాస్కి రండి. ఏం చెప్పాను నేను? 400 రూపాయలు ఇచ్చి పుస్తకం కొన్న వాళ్ళే రేపు క్లాసుకి రండి. పుస్తకం మీ చేతిలో ఉండాలి, ఈ పుస్తకం మీ చేతిలో ఉండాలి. సరే, ఇంకా పుస్తకంలోకి వద్దాం. క్లాస్ రూమ్ లో లాగా ఈ పుస్తకం పేరు ఈ లోకంలో ఉండు, ఇంకో వేషాలు చూడు. ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ ఈ పుస్తకం పేరు. ఇది గత 200 సంవత్సరాల నుంచి హృదయ గ్రహం మీద జరుగుతున్నది. ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ, ఋషుల బాహ్య ప్రకటీకరణ. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను చాలా ప్రయత్నాలు చేశాను. ఇది నాకు కానీ నాకు దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గర ఋషుల బాహ్య ప్రకటన జరగాలి అని, అది జరగలేదు. కానీ అదేదో కథ చెప్తారు చూసారా, నా కోడి తర్వాత ఏంటి, నా కొంపటి లేకపోతే ఏమవుతుంది, తెల్లవారు. అలాగా నా కోడి నా కొంపటి లేకపోయినా కూడా తెల్లవారిపోయింది. ఋషుల బాహ్య ప్రకటీకరణ జరిగిపోయినది. హృదయ గ్రహం మీద 10 చోట్ల వల్ల ఆశ్రమాలు ఉన్నవి. చేత ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఈ పుస్తకంలో. 1930-34 మధ్య ఈ పుస్తకం రాయబడి ఉన్నది. అంటే ఇప్పటికి పుస్తకం రాసి ఎన్ని సంవత్సరాలు అయింది, 1934 ఈ పుస్తకం రాశాడు. కాస్త లెక్క చెప్పండి కాస్త నాకు. అంచేత ఈ 70 సంవత్సరాలలో ఆ సంఘటన జరిగిపోయినది. ఆల్రెడీ 10 ఋషుల యొక్క ఆశ్రమాలు హృదయ గ్రహం మీద ఉన్నవి. వాటి కార్యక్రమాలు అవి చాలా తీవ్రగతిలో జరుపుకుంటున్నాయి. ఇది ఫస్ట్ పాయింట్ మీకు అర్థం అవ్వాలి. ఇది కనీసం ప్రజలకి ఇది అర్థమైనా ఓ విశేషమైనటువంటి ధైర్యం వస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం చూస్తూ ఉంటే, ప్రాకృతిక ఆపదలు ఎలా జరుగుతున్నాయో చూస్తూ ఉంటే, చిత్ర విచిత్రమైనటువంటి రోగాలు ఎలా పెరుగుతున్నాయో చూస్తూ ఉంటే, బుర్ర ఉన్నవాడికి భయం వేస్తుంది, బుర్ర లేని వాడికి ఏమదు. కానీ కాస్త బుర్ర ఉన్నవాడికి కాస్త భయం వేయటం మొదలెడుతుంది. ఇది ఏదో జరుగుతుంది, కొంపలు అంటుకుపోతున్నాయి, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఈ రోగాల నుంచి మన కుటుంబం ఇప్పుడు రక్షణ పొంది ఉన్నట్టు కనిపిస్తున్నా, ఆ రక్షణ ఎంతో కాలం పాటు ఉండకపోవచ్చు. అంతేకాకుండా ప్రాకృతికమైనటువంటి ప్రమాదాలు కాకుండా వ్యక్తులలోనే చిత్ర విచిత్రమైనటువంటి ప్రమాదాలు రావచ్చు. ఆ ప్రమాదాలన్నీ చెప్పి నేను భయపెట్ట తలుచుకోలేదు. ఇంతేంటే ప్రమాదాలు ఉన్నాయి అని తెలిసినటువంటి వ్యక్తి చేయవలసిన పని ఏంటి అంటే, ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి మేము ఏం చేయగలము అనే ప్రశ్న వేయాలి కదా. చేత ప్రమాదాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బాహ్య ప్రకటీకరణ జరిగిపోయినటువంటి ఆ 10 ఆశ్రమాలు ఏం చేస్తున్నాయి, ఆ 10 ఆశ్రమాల వరకు మనం వెళ్ళగలమా, వెళ్ళగలిగితే దాని కొరకు మనం ఏం చేయాలి, ఇది 2-3 రోజుల్లో నేను మీకు చెప్తాను. ఇందులో గురుసత్తా అనేటటువంటి పేరుతో మీకు 7 ఆశ్రమాలు పరిచయం చేశాను నేను. 7+1 కరెక్ట్ గా చెప్పదలుచుకుంటే 8 ఆశ్రమాలు నేను మీకు పరిచయం చేశాను. ఏది ఆశ్రమాలుగా నేను పరిచయం చేశానో అదే వాస్తవానికి ఆశ్రమాలు కావు, ఆశ్రమాలకి ఎంట్రీ ప్లేసెస్, ప్రవేశ ద్వారములు. మాయాబజార్ భాషలో చెప్పదలుచుకుంటే ద్వారములు కదా. దేనికి ద్వారములు, ఋషి మహర్షి రాజర్షి బ్రహ్మర్షి దేవర్షిల ఆశ్రమానికి మార్గములు. అంటే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి అనుకుంటే మీరు 2 దాటాలి. ఇంజనీరింగ్ కాలేజీ కానీ మెడికల్ కాలేజీలో కానీ మీకు సీట్ రావాలి అంటే మీరు రెండు విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే ఇంటర్మీడియట్ చదవాలి ముందు. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఏం చేయాలి? ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఇవి రెండు చేస్తే మీకు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావచ్చు, రాకపోవచ్చు. ఇంటర్మీడియట్ చదివినంత మాత్రాన మీరు మెడికల్ కాలేజీలో కానీ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ సీట్ సంపాదించలేరు కదా. దానికి మీరేం చేయాల్సి వస్తుంది? మళ్ళీ ఆ ఇంటర్మీడియట్ చదువుతోనే మళ్ళీ చాలా విశేషమైనటువంటి ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నేను మీకు పరిచయం చేసినటువంటి ఆశ్రమాలు మీరు విశేషమైనటువంటి ప్రయత్నం చేయదలుచుకుంటే ఏ దిశలో చేయాలో చెప్పేవి. ఏమిటి ఆ ఆశ్రమాలు? నేను మీకు పరిచయం చేసింది మొట్టమొదటి సివివి ఫ్లావెట్సీ యొక్క రెసిడెన్షియల్ స్కూల్, లేకపోతే రెసిడెన్షియల్ కాలేజ్. అంటే మీరు ఋషుల యొక్క ఆశ్రమానికి సివివి మార్గం ద్వారా కానీ లేకపోతే ఫ్లావెట్సీ మార్గం ద్వారా కానీ, ఇదేమో వ్యక్తుల పేర్లు, మాకు వ్యక్తుల పేర్లు వద్దు అంటే ఫిలాసఫికల్ సొసైటీ మార్గం ద్వారా కానీ మీరు ఈ ఋషుల యొక్క ఆశ్రమానికి వెళ్ళవచ్చు. కానీ ఆ ఆశ్రమము ఫిలాసఫికల్ సొసైటీ కాదు. ఆ ఆశ్రమం పృథ్వీ గ్రహం మీద ఎక్కడో ఉంది. ఆల్రెడీ 10-15 ఏళ్ల బట్టి అది చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో తన ప్రయత్నాలు తను చేయిస్తున్నది. కానీ ఆశ్రమం ఎక్కడుంది, ఎలా ఉంది నాకు తెలియదు. ఇప్పుడు నేను చాలా మంది స్టూడెంట్స్ కి కెమిస్ట్రీ చెప్పా. నేను కెమిస్ట్రీ చెప్పిన వాళ్ళలో చాలా మంది ఇంజనీర్స్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు, ఏవో కాలేజీలో చదువుకున్నారు వాళ్ళు. కానీ నేను ఏ కాలేజీ చూడలేదు. ఇప్పుడు అదే పరిస్థితి నాది. నేను ఏ ఆశ్రమాన్ని చూడలేదు. అది ఎక్కడుంటుందో కూడా నాకు తెలియదు. కొన్ని పేర్లు విన్నానంతే. కానీ మీరు నేను ఇవాళ చెప్తున్నటువంటి ఈ క్లాస్ని సమగ్రంగా అర్థం చేసుకోగలిగితే ఏదో ఒక ఆశ్రమం యొక్క కార్యక్రమంలో మీరు పాలు పంచుకోగలగటానికి తగిన సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగితే ఆల్రెడీ పనిచేయుతున్న బాహ్య ప్రకటీకరణ చెందినటువంటి ఈ ఋషుల ఆశ్రమాల జోలికి మీరు వెళ్ళగలుగుతారు. లక్ష్యం అర్థమైంది కదా. అంచేత చాలా మందికి ఒక అపోహ ఏంటి అంటే ఇంకా ఋషుల బాహ్య ప్రకటీకరణ జరగాలి అని. జరగాలి కాదు, ఏం చెప్తున్నాను నేను, జరిగింది, అయిపోయింది. అది కొన్ని అయితే 30 ఏళ్ల బట్టి కూడా ఉన్నాయి. రీసెంట్ అది 10-12 ఏళ్ళు అయింది అది బాహ్య ప్రకటీకరణ చెంది. ఈ బాహ్య ప్రకటీకరణ చెందినటువంటి ఆశ్రమాలే మానవ జాతికి రక్షణ. మీరు కనుక ఆశ్రమాలు 6 గంటలు అయింది, మహాకామన చెప్పండి. ఈ ఋషుల యొక్క బాహ్య ప్రకటీకరణను చెందినటువంటి సంస్థలలో దానికి తోడ్పడినటువంటి సంస్థలలో మొట్టమొదటి నేను దేని గురించి చెప్తున్నాను, నేను ఫేస్ ఆఫ్ యువర్ సొసైటీ గురించి చెప్తున్నాను. టెక్నికల్ గా మీకు బయటకు కనిపించేది ఏంటి అంటే ఫేస్ ఆఫ్ యువర్ సొసైటీ మూతబడి ఉన్నది అని. నాకు తెలిసి ఏ ఫేస్ ఆఫ్ యువర్ సొసైటీ యాక్టివ్ గా లేదు. కానీ ఫిలాసఫికల్ సొసైటీ యొక్క ఏ ఆశ్రమము భూమి మీద దిగి ఉన్నదో అది మాత్రము అనేక దేశ విదేశాలలో చాలా యాక్టివ్గా ఇంకొక పేరుతో పనిచేస్తున్నది. ఇది మీకు చాలా జాగ్రత్తగా అర్థం అవ్వాలి. ఎందుకంటే ఋషులు మనకంటే కూడా చాలా తెలివైనటువంటి వాళ్ళు. మీరు వాళ్ళని మోసం చేయదలుచుకుంటే మిమ్మల్ని వారు చాలా ఈజీగా మోసం చేసేస్తారు. మీరు చేయగలిగింది ఏంటి అంటే చాలా ఆర్తితో మాకు స్పష్టమైనటువంటి దిశానిర్దేశనం చేయండి, ఆ దిశానిర్దేశనం చేసినప్పుడు నేనేమి కండిషన్ పెట్టను, మా కుటుంబ సభ్యులు నాకు అనుకూలంగా ప్రవర్తిస్తే తప్ప నేను రాలేను అంటే, మీ కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ప్రవర్తింపజేస్తే ఇంకా ఋషులకు ఇదే పన. మీకు చెప్పింది అర్థమవుతున్నా. నేను నన్ను చాలా మంది ఏమడుగుతారంటే మా ఆయన మాకు చెప్పినట్టు జరిగేటట్టు చూడండి మాస్టర్, లేకపోతే మా కుటుంబ పరిస్థితులు మీరు ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో చేయకపోయినా కనీసం చీఫ్ మినిస్టర్ లెవెల్లో అయినా మా కుటుంబ పరిస్థితులు ఉంటే మేము నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు రోజుకు 2 నిమిషాల పాటు మీకు స్వస్తి ప్రజాప్రియ అనిస్తాం, అది కూడా కరెక్ట్ టైం కదా, మాకు గుర్తుంటే అంటాం. లేకపోతే అను చాలు మీకు నా మాత్రం సేవ చేశాం మేము. చెప్తుంది అర్థమవుతుంది కదా, చాలా నికృష్టమైనటువంటి మానసిక స్థితిలో మనం ఉన్నాం. అది ఆ పదజాలాలు ఎందుకు వాడుతున్నాను అంటే అంత స్పష్టంగా తిడుతున్నా కూడా ఆ మత్తు నుంచి మీరు బయటకు పడలేకపోతున్నారు. పడకపోతే నేను చేయగలిగేది ఏమీ లేదు. కానీ విషయము తెలిసినటువంటి ఒక వ్యక్తి తనని నమ్మి దగ్గరకు వచ్చిన వాళ్ళకి స్పష్టంగా విషయాన్ని చెప్పకపోతే మీరు మోసపోతారు. చేత ఈ 15 నుంచి నేను ఆ నిర్ణయం తీసుకున్నాను, మీకు చెప్పాను నేను. ఈ 2 నెలలు ఆంధ్రప్రదేశ్కి కేటాయించుకున్నాను. ఈ 2 నెలల లోపల ఆంధ్రప్రదేశ్ ఆ ఋషుల యొక్క ఆశ్రమ కార్యక్రమాలకి మీ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, ఆఫీస్ వర్క్ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా చేస్తున్నావా చేయటం లేదా? ఇంట్లో పెళ్లిళ్ళు జరుగుతూ ఉండొచ్చు, ఇంట్లో మృత్యువులు జరుగుతూ ఉండొచ్చు, ఏం చేస్తున్నావు ఆఫీస్కి? అది చనిపోయిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళాం, మహా అవుతే 2 రోజు వెళ్ళాం, దాని తర్వాత మళ్ళీ 9వ రోజు 13వ రోజు వరకు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళని నేను ఇంతమందిని చూశాను. నా జుట్టు ఊడిపోయినా, నా జుట్టు ఊడిపోక ముందు చాలా జుట్టు ఉండేది, మీకు గుర్తుందా? ఎప్పుడైనా ఎంత అంతమందిని చూశాను చచ్చిపోతే తెల్లో తండ్రి. ఏమి 4 రోజులు ఏం సెలవు పెట్టలే ఆఫీస్కి ఎవరు. చనిపోయిన రోజు, దాని తర్వాత రోజు సెలవు పెట్టారు. దాని తర్వాత 13వ తారీఖు 13వ రోజు అప్పుడు ఏదో ఒకసారి సెలవు పెడితే పెడతారు, లేకపోతే పురోహితుడు పొద్దున్నే రమ్మని 5 గంటలకి కార్యక్రమాలు పూర్తి చేసేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళని చాలా మంది నేను ఎరుగుదను. వాళ్ళలో నేను ఒకడిని. మా అమ్మ చనిపోయినప్పుడు అదే చేశాను నేను. నేనే యూనివర్సిటీకి ఏం సెలవు పెట్టలే, టెలిగ్రామ్ వచ్చింది మా అమ్మ చనిపోయిందని, పొద్దున్న 8 గంటలకు ఎప్పటికో మాట్లాడకుండా యూనివర్సిటీకి వెళ్ళాను. నా రీసెర్చ్ వరకు పూర్తి చేసుకున్నాను. ఆ రోజు సాయంత్రం నేను ఇంటికి వస్తూ మా ప్రొఫెసర్తో చెప్పాను, మా అమ్మ చనిపోయింది అయ్యే వాళ్ళ పొద్దున్న, అంచేత ప్రాబబ్లీ రేపు లేట్గా వస్తాను, రాను అని ఏమీ చెప్పలేను. మరి మీరు ఏం చేస్తారు నాకు తెలియదు, నా పరిస్థితి మాత్రం అది. మీ నుంచి నేను కోరుకునేది అటువంటి స్వభావం, వేషాలు కాదు. మాకు వీలుంటే చేస్తాం, చచ్చినా మీకు వీలు ఉండదు. వీలు కలగ చేసుకోవాలి. కానీ వీలు కలగ చేసుకుని మీరు ఏం చెయ్యాలి, ఆ విషయాలు ఈ 3 రోజులు చెప్తాను నేను ఏం చేయాలి. ఇవాళ ఈ పుస్తకంలోని సెక్షన్ వన్ చెప్తున్నాను నేను మీకు. ఈ సెక్షన్ వన్ రేపు మీరు వస్తున్నప్పుడు ఈ పుస్తకం తీసుకురావడమే కాదు, ఈ 32 పేజీలు మీరు చదువుకుని రావాలి. మీరు చదవలేదు, మీకు అర్థం కాదు, దయచేసి రావాల్సిన అవసరం లేదు. నేనే మిమ్మల్ని బతిమాలుకోవటం లేదు అన్నది అర్థం చేసుకోండి. ఇంకా ఇప్పుడు నేను ఈ సెక్షన్ వన్ మీకు చెప్తున్నాను. నేను ప్లస్ ఇంకోటి ఏం చెప్పాను, కార్యకర్తలకి పుస్తకం ఎంత కమ్మాలి మీరు, అంతకంటే తక్కువ ఇవ్వద్దు. ఆవిడికి పుస్తకం లేకుండా క్లాస్కి రాకండి. మీరెవరు రాకపోయినా నేను గాలికి చెప్పుకుపోతాను, మీ మీద నేను ఆధారపడి లేను. ఇస్ దిస్ వెరీ క్లియర్? స్పష్టంగా అర్థమైందా అందరికీ? తెలుగు భాషలోనే చెప్పాను కదా, ఈజ్ ఇట్ వెరీ క్లియర్ అన్నది మాత్రం ఇంగ్లీష్ లో చెప్పా. అంతేత అది మీకు అర్థం కాకపోతే దాని అర్థం ఏంటంటే మీకు స్పష్టముగా అర్థమైనదా? 400 రూపాయలు ఇచ్చి పుస్తకం కొనుక్కోవాలి, ఆ 32 పేజీలు మీరు చదువుకోవాలి. నేను ఇప్పుడు చెప్పిస్తున్నా 32 పేజీల్లో ఉన్నటువంటి విషయం. దాన్ని మీరు చదువుకున్న తర్వాత అందులో మీకు ఏదైనా అర్థం కాదంటే రేపు నన్ను మీకు అర్థం అయ్యేట్టు అడగండి. అప్పుడు మీరు ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్ లో ఆ గురువుల యొక్క ఆశ్రమం జోలికి వెళ్ళగలుగుతారు. లేకపోతే ఇన్ని వేల జన్మల బట్టి మీరు మహానటులుగా ఎలా జీవిస్తున్నారో ఆ మహానటన మాత్రమే కొనసాగుతుంది. నటించుకోండి, నాకే అభ్యంతరం లేదు, నేను నటించదలుచుకోలేదు. చేత ఈ ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీలో మొట్టమొదట గ్రూప్, ఇందులో ఆయన వాడినటువంటి మాటలు ఏంటి అంటే గ్రూప్ అని వాడాడు, సమూహము అని వాడాడు. ఆ మొదటి గ్రూప్ ఏమిటి అంటే థియోసాఫికల్ సొసైటీ. ఈ థియోసాఫికల్ సొసైటీ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే పరిణామ క్రమము ఒకటి ఉన్నది. మనమందరము కూడా పరిణామ క్రమములో భాగస్వాములమే. ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తుకి మారాం. అంటే ఎప్పుడో కోట్ల 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 సంవత్సరాల కిందట మనం అందరము కూడా ఎలా ఉన్నాము అంటే రాళ్ళు రప్పలుగా ఉన్నాం. మెల్లిగా కొన్ని కోట్ల సంవత్సరాల గడిచాయి, రాళ్లలాగా ఉన్నటువంటి మనము మెల్లిగా ఎలా మారామో ట్రీ వృక్షాలుగా మారాము. కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచాయి, ఈ వృక్షాలు దేనిగా మారే, జంతువులుగా మారే. మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచాయి, ఈ జంతువులు దేనిగా మారే, మానవులుగా మారి. ఇది మన పరిణామ క్రమం యొక్క పాత చరిత్ర. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామ క్రమం మన వెనకాతలే ఉన్నది. అక్కడతో మాత్రమే ఆగలేదు పరిస్థితి. మానవ జాతిలో కూడా మనలో చాలా మంది కనీసము 500 మానవ జన్మలు ఎత్తి ఉంటాము. యావరేజ్ గా చూసుకుంటే ఈ మానవ జన్మ ఇచ్చాక మనము ఎన్నిసార్లు ఈ మానవ జన్మ ఎత్తి ఉంటామంటే కనీసం ఒక 500 సార్లు మానవ జన్మ ఎత్తి ఉంటాం. ఋషులు అనేటటువంటి విశేషమైనటువంటి శక్తి పుంజాలు. ఎందుకంటే మొట్టమొదట పృథ్వీ గ్రహానికి వచ్చినటువంటి మానవ జాతికి మార్గదర్శనము చేయదలుచుకున్నటువంటి వ్యక్తులు పృథ్వీ గ్రహానికి సంబంధించిన వాళ్ళు కారు, ఇతర గ్రహాలకి సంబంధించిన వాళ్ళు. ఈ విషయం అర్థమైందా? కొంచెం స్పీడ్గా చెప్తున్నానేమో, ఇక్కడ నుంచి కొంచెం స్లోగా చెప్తాను నేను. మానవ జాతి ఆవిర్భవించి 2 కోట్ల సంవత్సరాలు అయినది. మానవ జాతి ఆవిర్భవించి 2 కోట్ల సంవత్సరాలు అయినది. ఈ 2 కోట్ల సంవత్సరాలలో మనలో చాలా మంది యాక్ చరిత్ర కనుక మనం చూసుకుంటే కనీసము 500 సార్లు పుట్టి చచ్చుంటాం. ఈ 2 కోట్ల సంవత్సరాలలో మనం కనీసము 500 సార్లు పుట్టుంటాం. 500 సార్లు పుట్టాం కనుక ఖచ్చితంగా 500 సార్లు చచ్చిపోయాం. మానవ జాతి పరిణామ క్రమంలో దానంతట అది పుడుతోంది, చస్తోంది, పుడుతోంది, చస్తోంది. ఏ విధంగా వృక్షాలు పుట్టి చస్తూ ఉంటాయో, జంతువులు పుట్టి చస్తూ ఉంటాయో, మనిషి కూడా పుట్టి నశిస్తూ ఉన్నాడు. ఇంతవరకు అర్థమైంది కదా? ఈ ప్రక్రియ జరిగి ఎన్ని సంవత్సరాలైంది? 2 కోట్ల సంవత్సరాలైంది. అంటే ఆది మానవుడు, మొట్టమొదటి మానవుడు శరీరం జంతు స్థాయి నుంచి మానవ శరీరం వాడు ధరించినప్పుడు ఎన్ని కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్తామంటే 2 కోట్ల సంవత్సరం వెనకాలని జరిగింది ఈ సంఘటన. అంతవరకు పృథ్వీ గ్రహం మీద మానవుడు లేడు, జంతువులే ఉన్నాయి. 2 కోట్ల సంవత్సరాల నుంచి ఈ మానవ శరీరధారి కూడా ప్రకృతిలో భాగంగా ఆవిర్భవించింది. ప్రకృతిలో భాగంగా ఆవిర్భవించినటువంటి మానవుడు ప్రకృతికి అనుగుణ్యంగానే పరిణామ క్రమంలో మెల్లిమెల్లిగా పుడుతున్నాడు, చస్తున్నాడు, పుడుతున్నాడు, చస్తున్నాడు. పరిణామ క్రమం కొనసాగుతోంది. దేని పరిణామ క్రమం? ప్రకృతి యొక్క పరిణామ క్రమము. మానవ జాతి కూడా ప్రకృతి యొక్క పరిణామ క్రమంలో భాగమే. ఇది అర్థమైంది కదా? ఇది సుమారు 2 కోట్ల సంవత్సరాల కిందట జరిగింది. 200 సంవత్సరాల కిందట మానవ జాతిలో ఒక విచిత్రమైన మార్పు వచ్చింది. దానికి ఈ తరగతులు కారణం. ఈ క్లాస్ ఎందుకు చెప్తున్నాను అంటే 200 సంవత్సరాల కిందట జరిగిన ఒక సంఘటన వల్ల. అసలు మానవ జాతి ఎప్పుడు ఆవిర్భవించింది? 2 కోట్ల సంవత్సరాల కిందట. పరిణామ క్రమం జరుగుతోంది, మనిషి ఇవాల్వ్ అవుతున్నాడు. ఖనిజ జగత్తు నుంచి వృక్ష జగత్తుకి ఎలా వచ్చాడు, వృక్ష జగత్తు నుంచి జంతు జగత్తుకి ఎలా వచ్చాడు, కోట్ల 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 సంవత్సరాల పరిణామ క్రమంలో. అలాగే జంతు జగత్తు నుంచి మానవ జగత్తు, మానవుగా ఆవిర్భవించాడు. ఇది ఎంత జరుగుతుంది? మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో ఈ మనిషి ఏం అవ్వాలో అది అవుతాడు. అది పరిస్థితి. కానీ శుక్రగ్రహంలో ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి ఆత్మలు, అవి మానవులు మాత్రం కాదు, మానవ శరీరధారులు కారు, మానవ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు కారు. వారు మనకంటే కూడా పరిణామ క్రమంలో చాలా చాలా ముందున్నారు. ఎవరు? శుక్రగ్రహంలో ఉన్నటువంటి ఆ దివ్య ఆత్మలు. అవి ఎందుకో ఒకసారి హృదయ గ్రహం వైపు చూశాయి 2 కోట్ల సంవత్సరాల కిందట. ఎప్పుడు చూశాయి హృదయ గ్రహం వైపు? అవి దానికి విశేషమైనటువంటి కారణం ఉంది. అప్పుడు చూడటానికి ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పెద్ద దివ్యాత్మ అయినా ఇతర గ్రహంలో ఏం జరుగుతుందో చూడలేదు. కేవలము గ్రహణ కాలాలలోనే ఇతర గ్రహాల్లో ఉన్నటువంటి చేతనత్వాలు, ఇంకొక గ్రహాల్లో ఉన్నటువంటి చేతనత్వాల గురించి విషయాన్ని అవగాహన చేసుకోగలరు. మళ్ళీ వినండి మాట, చెప్తున్నటువంటిది కూడా కొంచెం ఏకాగ్రతతో వింటే మీకు అర్థమవుతుంది. అదేం పెద్ద కష్టమైంది కాదు. ఎందుకు అర్థమవుతుందంటే అది మీ జీవితం కనుక, మీరు ఈ స్థితులన్నీ దాటి వచ్చారు కనుక, మీలో ప్రతి ఒక్కరు కూడా ఆ పరిస్థితి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఏంటా పరిస్థితి? మీరందరూ ఎప్పుడో అప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల కిందట రాళ్లలాగా ఉన్నవాళ్లే. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత రాళ్ళు దేనిగా మారే? వృక్షాలుగా మారే. మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత వృక్షాలు జంతువులుగా మారి, మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మానవులుగా మారి. ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో పృథ్వీ గ్రహం మీద, ఏ సంఘటన జరుగుతోంది? జంతువులు మానవులుగా మారేటటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు అంతరిక్షంలో ఓ విచిత్రమైనటువంటి గ్రహణ కాలం సంభవించింది. ఎప్పుడైతే గ్రహణ కాలం సంభవిస్తుందో ఏం జరుగుతుంది, ఇతర గ్రహాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర గ్రహాల్లో ఉన్నటువంటి వాళ్లకు మధ్య సంబంధము పెట్టుకోగలరు, వాళ్ళ భూత భవిష్య వర్తమానాలు తెలుసుకోగలరు, దానికి తగిన సహాయము వాళ్ళు ఏదైనా చేయగలిగితే సహాయం కూడా చేయగలరు. గత శుక్రగ్రహంలో ఉన్నటువంటి దైత్యులు కొంతమంది, ఏం పదం వాడాను నేను, దైత్యులు అనే పదం వాడాను, రాక్షసులు అనే పదం వాడలేదు. దైత్యులు వేరు, రాక్షసులు వేరు. దైత్యులు అంటే ఏంటి అంటే చాలా ఎక్కువ శక్తి ఉండి సంకల్ప శక్తి కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు. ఈజ్ ద జైంట్ ఆఫ్ ఎ మ్యాన్ అంటాం. ఈ మాట వాడతాం ఈజ్ ద జైంట్, బిజినెస్ జైంట్. జైంట్ అంటే అర్థమైంది కదా, రాక్షసుడు అని కాదు. ఏంటి అర్థం, వాడు ఉన్నటువంటి ఫీల్డ్ లో వాడు చాలా పెద్దవాడు అని. అందుకే న్యూటన్ కూడా ఏమంటాడు, నేను చాలా చిన్న సైంటిస్ట్ని కానీ నాకు ఇంత జ్ఞానం ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ జైన్స్. జైన్స్ అనేటటువంటి మాటకు రాక్షసులు అని అర్థం కాదు, చాలా గొప్పవాళ్ళు అని అర్థం. చేత శుక్రగ్రహంలో ఉన్నటువంటి దైత్యులు, ఆ దైత్యులకి గురువైనటువంటి శుక్రాచార్యుడు. గత శుక్రాచార్యుడు టెక్నికల్ గా రాక్షసుల యొక్క గురువు కాదు, టెక్నికల్ గా అంటే ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్ కి ఒక టీచర్ పాఠం చెప్తే, గోల్డ్ మెడల్ వచ్చినటువంటి స్టూడెంట్ కి కూడా ఆ టీచరే పాఠం చెప్తాడు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ కలిసి ఏం చెప్తారు, ఈ టీచర్ చదువు చెప్పడం వల్ల మేము ఫెయిల్ అయిపోయాము అన్నాం అనుకోండి, రైటా తప్ప అది, ఒక విధంగా రైటు ఒక విధంగా తప్పు. అంతేత రాక్షసులందరూ శుక్రాచార్యుని వాడిని అలా తయారు చేస్తున్నారు, వాళ్ళకి చేత కాక పరిణామ క్రమంలో ఆ గ్రహాల్లో ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు. కారణం ఏం చెప్తున్నారంటే, మా గురువు శుక్రాచార్యుడు అండి, దీనివల్ల మేము ఫెయిల్ అయిపోయి రాక్షసులు అయిపోయామండి. సరే, రాక్షసుల గురించి మనకి ఇప్పుడు శుక్రగ్రహంలో ఏం జరిగింది, ఏం జరిగింది గట్టిగా చెప్పమ్మా, ఈ సౌండ్ లో వినిపిస్తుందండి. శుక్రగ్రహం వినిపించలే, కాస్త గట్టిగా చెప్పండి, వినిపించండి. గ్రహణ కాలంలో శుక్రగ్రహంలో ఒక పృథ్వీ గ్రహం వైపు దృష్టి సారించాడు. ఎన్ని కోట్ల సంవత్సరాల కిందట, 2 కోట్ల సంవత్సరాల కిందట. ఇది చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. ఇంకేంటే ఈ డేటా రేపు నిజంగా మీరు ఈ ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. హరికథా కాలక్షేపం లాగా విన్నా కూడా ఉపయోగపడుతుంది మీకు కొత్త న్యూస్ లాగా. కానీ నిజంగా నేను చెప్పేటటువంటి ఈ తరగతులను ఉపయోగించుకుని మీరు నిజంగా మారదర్శకుంటే మాత్రం మీరు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మారిపోతారు. కానీ ఇవి గుర్తుండాలి మీకు, ఇవి గుర్తుండకపోతే ఈ డేటా ఒక సైంటిఫిక్ డేటా లాంటిది అన్నమాట. అంతేత 2 కోట్ల సంవత్సరాల కిందట జరిగిన ఒక గ్రహణ కాలంలో శుక్రగ్రహంలో ఉన్నటువంటి ఆ శుక్రాచార్యులు, మిగతా దైత్యులు, వాళ్ళు వీళ్ళు అందరూ కూడా మన దృష్టికోణంలో ప్రమాదవశాత్తు పృథ్వీ గ్రహంలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమాన్ని గమనించారు. ఏం జరుగుతుంది పరిణామ క్రమం, అక్కడ జంతువు మానవుడుగా మారుతున్నాడు. అప్పుడు మొదటిసారి జంతువులు మానవులుగా మారుతున్నారు, ఇది వాళ్ళు గమనించారు. వాళ్ళు పరిణామ క్రమంలో మనకంటే కొన్ని కోట్ల 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 సంవత్సరాల ముందు ఉన్నారు. కొంచెం థియోసాఫికల్ లిటరేచర్ తెలియని వాళ్ళకి అది అర్థం అవుతుంది. అదేంటి అంటే, ప్రస్తుతం మన పృథ్వీ గ్రహం 4వ రౌండ్లో 5th రూట్ రేస్లో ఉంది. మన పృథ్వీ గ్రహము 4వ రౌండ్లో 5th రూట్ రేస్లో ఉంది. శుక్రగ్రహం ఇప్పుడు ఫిఫ్త్ చైన్ లో 7వ రౌండ్ లో ఉంది. దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట, అది ఎన్ని కోట్ల సంవత్సరాలు ముందున్నాయో. అది నేను ఇప్పుడు మీకు చెప్పే టైం లేదు నాకు. నేర్చుకోదలుచుకుంటే ఆ క్లాసులు ఎప్పుడు చెప్తానో ఆ చెప్పే క్లాసులకి ఆ ఊరికి మీరు రావాల్సి ఉంటుంది. టైం టేబుల్ మీకు ఇస్తాను నేను, ఎప్పుడు ఏ క్లాస్ చెప్తాను. ఇది తెలుసుకోవాలి అంటే థియోసాఫికల్ సొసైటీలో చెప్పబడినటువంటి ఈ జ్ఞానము, ఏ జ్ఞానం చెప్తున్నా ఇప్పుడు, మానవ జాతి ఫోర్త్ చైన్ లో, ఫోర్త్ రౌండ్ లో, ఫిఫ్త్ రూట్ రేస్ లో ఉంది. ఫోర్త్ చైన్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రూట్ రేస్ లో ఉంది. శుక్రగ్రహము ఫిఫ్త్ చైన్, సిక్స్త్ రౌండ్, సెవెంత్ రూట్ రేస్ లో ఉంది. ఫిఫ్త్ చైన్, సిక్స్త్ రౌండ్, సెవెంత్ రూట్ రేస్ లో అంత ముందు ఉన్నారు వాళ్ళు మనకంటే. అంచేత వాళ్ళకి భూత భవిష్య వర్తమానాలు తెలిసిపోతాయి చూడగానే. అంచేత ఎప్పుడైతే జంతువుల నుంచి మానవ జాతి ఆవిర్భావం జరుగుతున్న సమయాన్ని వాళ్ళు గమనించారో వాళ్ళకు ఒకటర్థం అయింది. సుమారు 18వ శతాబ్దం మన కాలక్రమంలో, అంటే సుమారు 200 సంవత్సరాల కిందట మన దృష్టిలో, వాళ్ళ దృష్టిలో సుమారు 2 కోట్ల సంవత్సరాల తర్వాత. తేడా అర్థమైందా? వాళ్ళు ఇది 2 కోట్ల సంవత్సరాల కిందటే గమనించారు వాళ్ళు ఇలా జరుగుతుందని. గమనించి వాళ్ళు ఏం చేశారు, పృథ్వీ గ్రహంలో ఉన్నటువంటి మానవ జాతికి అనుభవము లేదు, అవగాహన లేదు, జ్ఞానము లేదు, వీరికి మనం సహాయపడాలి. ఎవరికి సహాయపడాలి? మానవ జాతికి సహాయపడాలి. కానీ వాళ్ళ సహాయం మానవ జాతి ఎప్పుడు అందుకుంటుందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇది చూసిన 2 కోట్ల సంవత్సరాల తర్వాత కానీ మానవ జాతికి వారి సహాయం అక్కర్లే. పాయింట్ అర్థమైందా చెప్తోంది? ఎందుకు చెప్తున్నాను అంటే జ్ఞాన పరంపర ఎంత గొప్పదో మీకు అర్థమవుతే, ఈ ఋషుల ప్రణాళిక ఎంత గొప్పదో మీకు అర్థమవుతే, ఈ పిచ్చి వాళ్ళలాగా మీరు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనలకు స్వస్తి చెప్పి ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటారు మీరు. ఇంకా అది మీ మీద ఆధారపడి ఉంది. బలవంతం ఏమి ఉండదు ఆధ్యాత్మిక జగత్తులో. ఎప్పుడు ఎప్పుడు ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలన్నీ కూడా మీ స్వర్ణ నిర్ణయాలే. నాది నా స్వర్ణి అవుతుంది, మీది మీ స్వర్ణ నిర్ణయం అవుతుంది. నా నిర్ణయం ఏంటి, ఈ 2 నెలలు ఎవరు వినదలుచుకున్నా ఈ విషయాలు వాళ్ళకి చెప్తా, నాన్ స్టాప్ గా చెప్తాను నేను. మొన్న 4 రోజులలో ఒక పుస్తకం పూర్తి చేశాను నేను, న్యూ ఈరా ఎడ్యుకేషన్, అంటే రాబోయే కాలంలో ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి అని. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబోతున్నాను, ఋషుల యొక్క బాహ్య ప్రకటీకరణ ఎలా జరిగిపోయిందో చెప్పబోతున్నాను. మొన్నటి వరకు నేనేమంటూ ఉండే, ఋషుల బాహ్య ప్రకటీకరణ జరుగుతుంది, ఫ్యూచర్ టెన్స్, ఇప్పుడు జరిగిపోయినది. అంచేత నా కోడి నా కుంపటి కథ మీరు కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకుంటే చేసిన తప్పును మళ్ళీ మీరు చెయ్యరు, చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వాలి మీరు. నేను ఎంత తొందరపడుతున్నానో చెప్పటానికి, అంత తొందరగా మీరు నేర్చుకోవటానికి ఉత్సుకత చూపించాలి. సబ్జెక్ట్ ఖచ్చితంగా ఇంట్రెస్టింగే కానీ బరువు అయినది. వినటానికి చాలా బాగుంటుంది, 2 కోట్ల సంవత్సరాలు, 300 కోట్ల సంవత్సరాలు శుక్రగ్రహాల్లో ఉన్నటువంటి ఫలానా ఫలానా వాళ్ళు, వినటానికి బాగానే ఉంటుంది. ఆచరించాలంటే మాత్రం అది మీకు వదిలేసుకున్నాను నేను. 2 కోట్ల సంవత్సరాల కిందట శుక్రగ్రహంలో ఈ దైత్యులు గమనించారు, ఒక పరిణామ క్రమంలో మానవ జాతి ఆవిర్భవించింది. ఈ మానవ జాతి ఈ కాలంలో వాళ్ళ ప్రకారం 2 కోట్ల సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి పిచ్చి పిచ్చి పనుల యొక్క ప్రమాదం వల్ల సర్వనాశనం అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అది వాళ్ళు 2 కోట్ల సంవత్సరాల ముందే గమనించారు. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చి ఉన్నది. మీకు అర్థం అవటం లేదు, మీరు సర్వనాశనం యొక్క ఆల్మోస్ట్ బ్రింక్ మీద ఉన్నారు. మీరు అనుకుంటున్నారంటే మేము ఏదో ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని. ఒక్క సునామీ దెబ్బ ఇంకో 2 తగిలాయి అనుకోండి, ఉద్దేశాలే ఉండవు. ఇంకా నువ్వు, మీ కుటుంబాలు, మీ ప్లాన్లు అన్ని గంగలు దీతాయి. అంచేత ఈ క్షణంలో నేను మా గురువును ఎలా ఆలోచించి 2 కోట్ల సంవత్సరాల ముందే ప్రణాళిక వేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలకి నా కార్యక్రమాన్ని జోడించదలుచుకున్నాను తప్ప మీ ఆలోచనలకి నా కార్యక్రమాన్ని జోడించదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఒక చిన్న అనుమానం ఏంటంటే వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళని, మీరు అది అనుకోవటం లేదు అని నా అనుమానం. ఎందుకంటే వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు అని తెలిస్తే మీరేం చేయాలి? వాళ్ళు చెప్పినట్టు చేయాలి. వాళ్ళు చెప్పినట్టు చేయలేదంటే అర్థం ఏంటి అంటే మీకు ఇంకా మీ యొక్క తెలివితేటల మీద చాలా నమ్మకం ఉన్నది, నాకు నా తెలివితేటల మీద నమ్మకం లేదు. అంటే ఏం చేస్తున్నాను నేను, వాళ్ళ కార్యక్రమానికి లింకప్ అయ్యి వాళ్ళ కార్యక్రమాలు మానవ జాతికి అందించాలి. ముందు ఇది అని చాలా మందికి తెలియదు. పాయింట్ అర్థమైందా? అందువల్ల వాళ్ళు శుక్రగ్రహంలో ఒక మీటింగ్ వేసుకున్నారు అనుకుందాం. మనం మీటింగ్ వేసుకుని ఏం చేశారంటే పృథ్వీ గ్రహం ఇలా ఉందయ్యా, 2 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ పృథ్వీ గ్రహానికి ముప్పు రాబోతోంది. ఎందుకు ముప్పు వస్తుంది పృథ్వీ గ్రహం వల్ల అంటే ఈ మానవుడు అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రాణి ఆవిర్భవించాడు. వాడు పృథ్వీ గ్రహం యొక్క కొంప ముంచుతాడు, మొత్తము పృథ్వీ గ్రహం యొక్క వాతావరణాన్ని విషమయం చేసేస్తాడు, బాహ్య వాతావరణాన్ని విషమయం చేసేస్తాడు, సామాజిక వాతావరణాన్ని విషమయం చేసేస్తాడు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని విషమయం చేసేస్తాడు. ఇంకా నీ ఇష్టం ఏ వాతావరణంలో పేరు చెప్పుకో, మొత్తం అన్ని వాతావరణాన్ని వీడు విషమయం చేసేస్తాడు. ఎప్పుడు? వాళ్ళు చూసిన టైంకి 2 కోట్ల సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు జరుగుతోంది ఆ పని. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, కొంతమంది 300 కోట్ల సంవత్సరాల ప్రణాళిక వేసుకుని పృథ్వీ గ్రహం మీదకి దిగారు. ఎన్ని సంవత్సరాలు అంటే ఈ 300 కోట్ల ప్రణాళిక వాళ్ళు ఎందుకు వేసుకున్నారు అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మానవుడు చేయబోతున్నాడు ఇంకా చాలా సార్లు, ఇప్పుడే కాదు మళ్ళీ మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేస్తాడు. ఇప్పుడు దాటించారు అనుకోండి గురువులు, సరే మళ్ళా వాళ్ళు చేసిన ఉపకారాన్ని మర్చిపోతాడు, మళ్ళా ఏం చేస్తాడు, కుక్క తోక మళ్ళా వంకరే యాజ్ ఇట్ ఈస్ గా చేస్తాడు. అంచేత మొత్తం మానవ జాతిని, మొత్తం మానవ జాతి యొక్క బారి నుంచి పృథ్వీ గ్రహాన్ని కాపాడాలి అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉండాలి వాళ్ళు? 300 కోట్ల సంవత్సరాలు వాళ్ళు పృథ్వీ గ్రహం మీద ఉంటారు. మనం ఉంటా ఉండవు నాకు తెలీదు, కానీ ఋషులు మాత్రమే ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు ఉంటారు? 300 కోట్ల సంవత్సరాల వరకు ఉంటారు. ఉండి వాళ్ళు ఏమి చేయబోతున్నారు అన్నదే భాగవతంలో వేదవ్యాసుడు రాశాడు. భాగవతము 12 స్కందముల భాగవతము. అందులో వేదవ్యాసుడు మొత్తము ఈ సృష్టి క్రమాన్ని గురించి చెప్తూ, మానవ జాతి గురించి చెప్తూ, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయి. భాగవతాన్ని కనుక మీరు జాగ్రత్తగా చదువుకుంటే, కానీ అది మనం చదువుకుంటే అర్థం కాదు, మన అదృష్టం బాగుండి, మన తెలుగు ఆయన ఒక ఆయన ఒక మహనీయుడు, మన అదృష్టం బాగుండి ఆంధ్రాలో జన్మించాడు ఆంధ్రుడుగా, ఆయన దురదృష్టం ఇక్కడ పుట్టడం. మన అదృష్టం ఏంటి అంటే ఆయన ఆంధ్రాలో పుట్టాడు, ఆయన దురదృష్టం ఏంటి ఆంధ్రాలో పుట్టాడు. ఎవరు ఆయన? టీకే గారు అంటారు చాలా మంది. ఆయన భాగవత రహస్య ప్రకాశిక అని ఒక సిరీస్ రాస్తూ మధ్యలో ఆగిపోయింది అనుకుంటా, ఆయన పుట్టే లేదు అనుకుంటా. అది ఖచ్చితంగా ఆయన అదృష్టం మన దురదృష్టం, అదొక్కటి మాత్రం అక్కడ ఆయన అదృష్టం ఉంటుంది. ఎందుకంటే అది పూర్తి చేసి ఉంటే ఏమయ్యేదో నాకు తెలీదు, కానీ మీరు ఆ పుస్తకాన్ని చదివితే మీకు అర్థం అవుతుంది ఏమై ఉండేదో. తెలుగులోనే ఉంది కనుక 16 వాల్యూమ్స్ అనుకుంటుంది, కరెక్టేనా? 16 వాల్యూమ్స్. అందులో 13-14 వాల్యూమ్స్ చాలా ఇంపార్టెంట్. భాగవత రహస్య ప్రకాశిక, ఇది మీరు కేవలం వింటాం కాదు, నోట్ చేసుకుని కొనుక్కుని చదువుకోండి. ఎంత మానవ జాతికి జీవితానికి సంబంధించింది పృథ్వీ గ్రహానికి, దాని భవిష్యత్తుకు సంబంధించిన ఈ పుస్తకాన్ని నేను ఎప్పుడు వీలున్నప్పుడు చదువుతాం అనుకుంటే నేను మీకు లభించను, నాకు వీలు లేదు ఇంకా. నేను లభించి రెండు మూడు నెలలలో మీరు దాన్ని పూర్తి చేసుకోవటానికి ట్రై చేయండి. నేను సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నా, నా కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నాయని, నాకు ఇది వీలు కాదండి, నాకు ఇది వీలు కాదండి అంటే ఇట్స్ ఓకే. నీకు వీలున్నప్పుడు పుత్రిగ్రహం ఉండదు. పుత్రిగ్రహానికి ఎప్పుడు అవసరమో అప్పుడు లేచి నుంచున్నటువంటి వాడు నిజమైనటువంటి భగవద్భక్తుడు, భాగవతుడు. అందులో ఈ విషయం రాసింది, 300 కోట్ల ప్రణాళిక వేసుకుని 4 కుమారులు శుక్రగ్రహం నుంచి అవతరించారు. వాళ్ళ పేర్లు కూడా మనకి తెలుసు, ఎవరు వాళ్ళు? కనక సనందాదులు అని మనం చెప్తాం. వాళ్ళని ఎప్పుడు కుమారులు 5 ఏళ్ల వయసులో ఎందుకు చెప్తామంటే, 300 కోట్ల సంవత్సరాల ప్రణాళిక వేసుకుని వాళ్ళు 300 కోట్ల సంవత్సరాల వరకు పృథ్వీగ్రహం మీద ఉంటారు. మన వయసుతో పోలిస్తే వాళ్ళు కుమారులు కూడా కాదేమో, అంటే వాళ్ళు పుట్టలేదు అనుకోవాలి మనం కదా. చేత మొత్తము కూడా కృష్ణుణ్ణి ఆధారంగా చేసుకుని మానవ జాతికి ఎప్పుడు ఏ విధమైనటువంటి మార్గదర్శనము కావాలో ఆ బ్లూ ప్రింట్ వాళ్ళు, వాళ్ళు అంటే ఎవరి గురించి చెప్తున్నా నేను? తడక సనందాదుల గురించి, శుక్రగ్రహం నుంచి వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు ప్లాన్ వేసుకుని రెడీ అయ్యారు. మానవ జాతి పరిణామ క్రమంలో మెల్లిమెల్లిగా వాళ్ళు అనుకున్నటువంటి ఆ డేంజర్ పాయింట్ కి వచ్చేసింది. ఈ డేంజర్ పాయింట్ కి మానవ జాతి వస్తుందని వాళ్ళకి తెలుసు. ఈ డేంజర్ పాయింట్ నుంచి మానవ జాతిని మేము బయట పడేస్తాము అని కూడా వాళ్ళకి తెలుసు. ఇలాంటి డేంజర్ పాయింట్స్ మానవ జాతికి ఇప్పుడే కాదు, ఈ 300 రాబోయే 298 కోట్ల సంవత్సరాలలో చాలా డేంజర్ పాయింట్స్ వస్తాయి. ఆ డేంజర్ పాయింట్స్ కూడా దాటించేస్తాము అని తెలుసు. ఎవరికి? వాళ్ళకి తెలుసు. కానీ ఆ డేంజర్ లో మీరు బతుకుంటారా వస్తారా అన్నది మీరు నిర్ణయించుకోవాలి, వాళ్ళు కాదు అన్నది గుర్తుంచుకోండి. మానవ జాతిని పృథ్వీగ్రహాన్ని రక్షిస్తా ఉన్నారు తప్ప నేను వెళ్ళి గంగలో దిగుతాను అన్నవాడిని ఎవడూ రక్షించలేదు. దానికి ఈ క్లాసుల యొక్క ప్రాముఖ్యత మీకు తెలియాలి. ముందు మీరు గంగలో దిగబోతున్నారు, అది కూడా ఇప్పుడో కాదు, 5-6 సంవత్సరాలలోనే. ఈ 5-6 సంవత్సరాలలో మీరు సవ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుని సవ్యముగా జీవించగలిగితే మీరే కాదు పృథ్వీగ్రహానికి కూడా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. మేము పృథ్వీగ్రహానికి మేలు చెయ్యము అన్నాం అనుకో, నువ్వు ఎగిరిపోతావు. మానవ జాతి ఎగిరిపోతే ఇటు పృథ్వీగ్రహానికి, శుక్రగ్రహ వాసులకి ఏమి ప్రమాదం జరగదు. వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే మళ్ళీ ఇంకో మానవ జాతిని ఉత్పత్తి చేసుకోగలరు. వాళ్ళు కొంచెం ఆ భయంకరమైనటువంటి పరిస్థితి మీ పురకెక్కించుకోండి. మీరు భయపడుతున్నారు లేదో నాకేమి తెలీదు, ఎందుకంటే మీ ఇంట్లో భయపడుతున్న లక్షణాలు ఏం కనిపించకండే. 5 గంటల క్లాస్ పెడతా ఉన్నారు, 6:30 వచ్చాడు ఈయన, 7 గంటలకు వదులుతాడా, 8 గంటలకు వదులుతాడా? వదిలితే మేము ఇంటికి వెళ్ళాలి, ఇవాళ ఏదైనా స్పెషల్ టీవీ ప్రోగ్రామ్ ఉంది. క్లాస్ కాదు, మాట్లాడుతూ మేము ఏదో మాట్లాడాలని వచ్చాం. క్లాస్ అయిపోయాక మాట్లాడతామంటే ఈయన ఏదో ఉండేటట్టు లేడు. మరి ఎలాగా ఆయన్ని ఒక చోట కార్నర్ చేసి మాట్లాడాలి? ఈ ఆలోచనే నాకు మీలో కనిపిస్తున్నాయి తప్ప నేను చెప్తున్నటువంటి విషయానికి స్పందన ఏమీ కనిపించటం లేదు. స్పందన కనిపించకపోయినా నేను చెప్పేదే ప్రశ్న అదనమాట. నేను నిర్ణయించుకున్నాను, నేను ఆ పని చేసుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అప్పటికైనా ఆ తీవ్రత అర్థమయ్యి రేపు మీ చేతుల్లో ఏం కనిపించారు నాకు? భాగవత రహస్య ప్రకాశ ఆ 16 వాల్యూమ్స్ ఈ ఎక్స్టర్నలైజేషన్ చేయడానికి 16 వాల్యూమ్స్, 24 వాల్యూమ్స్ ఇవి ఎన్ని పుస్తకాలు? ఇవి 20. కొన్ని ఒక పుస్తకం తీసుకొని లే పుస్తకం ఎక్స్టర్నలైజేషన్ చేయడానికి. ఈ థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్ సుమారు 200 సంవత్సరాల కిందట మానవ జాతికి అందించడానికి ప్రయత్నం జరిగింది. ఎవరి ద్వారా జరిగింది? శుక్రగ్రహ వాసుల వల్ల. ఎవరి ద్వారా వాళ్ళు అందజేయటానికి ప్రయత్నించారు? ప్లాబెట్స్ ద్వారా అందజేయటానికి ప్రయత్నించారు. ఏంటి అందజేయటానికి ప్రయత్నించారు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు. కానీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు జరిగిపోయిన సంఘటనలు చెప్పాను నేను. కానీ సీక్రెట్ డాక్టర్ అనేటటువంటి పుస్తకంలో ఈ 300 కోట్ల సంవత్సరాలలో ఏమి జరగబోతుందో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. అంటే కేవలం మానవ జాతి యొక్క పరిణామక్రమమే కాదు, రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా కొత్త కొత్త జాతులు ఆవిర్భవిస్తాయి. దాన్నే న్యూ రేస్ అంటాం మనం. అరవింద ఏం చెప్పాడంటే వాటిని అతి మానవ జాతి, అతి మానవత్వము కలిగినటువంటి వ్యక్తులుగా, కొత్త యుగ మనుష్యులుగా శ్రీరామ్ శర్మ ఆచార్య అభివర్ణించారు. అంటే ఒక కొత్త మానవుడు ఆవిర్భవించబోతున్నాడు మీలోంచి. అంటే మనిషి శరీరం ఇలాగే ఉంటుంది కానీ మానవుడు కొత్తగా ఉంటాడు. ఉదాహరణకి మెడికల్ కాలేజీలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ 5 ఏళ్ల తర్వాత బయటకు వస్తాడు. బయటకు వచ్చాక చేతులు కాళ్ళు అన్ని అలాగే ఉంటాయి కానీ వాడి మనస్సు పరిపక్వత చెంది మానవ జాతికి ఏ రోగం వచ్చినా కూడా వాడు ఏం చేయగలుగుతాడు. అలాంటి నూతన మానవ జాతి ఇప్పుడు ఆవిర్భవింపబోతున్నది. అంటే మానవ జాతి సమస్యలకే కాదు, మానవేతర జాతుల సమస్యలకు కూడా పరిణామము చెప్పగలిగేటటువంటి మానవ జాతిలోని సదస్సులను వెతుక్కుంటున్నారు గురువులు. అందుకని ఈ రకాల ఆశ్రమాలు బయటకు వచ్చాయి. మీ అమ్మాయిని పెళ్లిళ్ళు చేయటానికి, మీ రోగాలు తగ్గించుకోవటానికి, మీరు చేసే విధివ్యాసాల యొక్క దుష్ఫలితాల నుంచి మిమ్మల్ని రక్షించడానికి కాదు గురువులు వచ్చింది. ఇది అర్థం చేసుకుని సీక్రెట్ డాక్టర్ ఈ దృష్టికోణంతో చదవండి. ఈ సీక్రెట్ డాక్టర్ బాగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఒక ఋషి ఆశ్రమంలోకి ప్రవేశం పొందగలుగుతారు. బాహ్య ప్రకటీకరణలో ఒక ఋషి యొక్క ఆశ్రమం ఈనాడు ఉంది పృథ్వీ గ్రహం మీద. ఆ ఆశ్రమం ఏం చెప్తుంది మీకు? పరిణామ క్రమం గురించి చెప్తుంది. రాబోయేటటువంటి 300 కోట్ల సంవత్సరాలలో పృథ్వీ గ్రహములో ఏ మార్పులు రాబోతున్నాయో చెప్తుంది. ఎందుకు చెప్తున్నది? మీరు నిర్ణయించుకోవటానికి. మీరు కావాలనుకుంటే ఈ 300 కోట్ల సంవత్సరాల ప్రణాళికలో భాగస్వాములు కావచ్చు. ఇది మొదటి ఋషి యొక్క ఆశ్రమం. రెండవ ఋషి పరిణామ క్రమం మీకు అర్థమైంది కదా. 800 కోట్ల సంవత్సరాల గురించి చెప్తున్నాం మనం, 300 కోట్ల సంవత్సరాల గురించి చెప్తున్నాం. మరి 300 కోట్ల సంవత్సరాల పరిణామ క్రమం గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు మెల్లిమెల్లిగా రోజుకు 1 పేజీ 2 పేజీలు చొప్పున చదువుకుంటూ ఉంటే సిలబస్ పూర్తి అవుతుందా? 300 కోట్ల సంవత్సరాలది సిలబస్ పూర్తి కాదు. అంతేత ఏం చేయగలగాలి మనం? మీరు సిలబస్ నేర్చుకునేటటువంటి సామర్థ్యాన్ని విపరీతంగా పెంచగలగాలి. అంతే కదా, అంతేత 300 కోట్ల సంవత్సరాల ప్రణాళిక 1 సంవత్సర ప్రణాళికకు 1 పేజీ రాసి ఉంది అనుకున్నా 300 కోట్ల సంవత్సర ప్రణాళికకు ఎన్ని పేజీలు ఉంటుంది? అక్కడ 300 కోట్ల పేజీలు ఉంటాయి. మరి ఎప్పుడు చదువుతారు అదంతా? చదవటానికి టైం కావాలి కదా. అంటే ఏం చేయాలి మీకు? విషయాన్ని మీరు అవగాహన చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని పెంచాలి. అటువంటి సామర్థ్యాన్ని పెంచేటటువంటి ఒక ఋషి ఆశ్రమం ఉంది. ఆ ఋషి ఆశ్రమం ఏం చేస్తుందంటే మిమ్మల్ని పరిణామ క్రమంలో చాలా తొందరగా ముందుకు తీసుకెళ్తుంది. అంటే 300 కోట్ల సంవత్సరాల పరిణామ క్రమాన్ని కూడా మీకు అనుభవంలోకి తేగలదు. అది ఎవరి ఆశ్రమం? అది లాహరి మహాజ్ఞాని యొక్క ఆశ్రమం. మాట తప్పు చెప్తున్నాను కానీ మీరు అలా అర్థం చేసుకున్నా తప్పులేదు. లారీ మహర్షి ఆశ్రమంలో అది చెప్పబడదు. ఇది నేర్చుకోదలుచుకున్నటువంటి వాళ్ళకి లారీ మహర్షి విధానము ద్వారా ప్రవేశం దొరుకుతుంది. చెప్పింది అర్థమైందా? లారీ ఆశ్రమం మెడికల్ కాలేజీ అనుకుంటే లారీ మహర్షి ఏంటి? ఎంసెట్ ట్యూషన్ చెప్పేది. మీరు కనుక ప్రాణాయామ విధానము అది కనుక నేర్చుకుంటే గ్యారెంటీ ఏమిస్తాడు అంటే లారీ మహర్షి, మీరు ఒకసారి ఊపిరి పీల్చుకుని వదిలితే మీరు 1 సంవత్సరం పాటు పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళిపోతారు. అది నేర్చుకోండి. అది నేర్చుకోవటానికి రెండు అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఒకటి యుక్తేశ్వర్ గిరి రాసినటువంటి ది హోలీ సైన్స్ అని ఒక బుక్ ఉంది, చిన్న పుస్తకం, 64 పేజీలు కూడా లేదండి. పతంజలి యోగ సూత్రాలలాగే సంస్కృతంలో సూత్రాలు ఉన్నాయి, దాని కిందన వివరణ ఉంది. దాన్ని మొదట్లోనే ఆయన ఏం చెప్తాడంటే, ఈ వివరణ చదువుతున్న వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి, మీరు కలియుగంలో లేరు, ద్వాపర యుగం యొక్క మొదటి చరణంలో ఉన్నారు అని చెప్తాడు ఆయన. అంటే ఆ పుస్తకం చదువుతున్న వాడికి ఆ పుస్తకం అర్థమైంది అంటే వాడు ఏ యుగంలో ఉన్నట్టు, ద్వాపర యుగంలో ఉన్నట్టు. మరి ఆ పుస్తకం అవైలబుల్ గా ఉంది, మరి అది ఎక్కడుంటుందో ఏముంటుందో మరి ఇక్కడ చూసుకోండి, అది ఇంట్రెస్ట్ ఉంటే. హోలీ సైన్స్ అనేటటువంటి బుక్ అది. మేము అంత వేగంగా ముందుకెళ్ళలేం బాబోయ్, మేము యుగమే మారిపోవాలి అనుకుంటే చాలా గందరగోళాలు వస్తాయి మాస్టర్. మాకు యుగం చాలా ఆనందంగా ఉంది, మేము చేస్తున్నటువంటి జీవితం చాలా కోజీ అండ్ కంఫర్టబుల్, భయంకరమైనటువంటి నిద్ర మత్తులో మేము హాయిగా జీవిస్తున్నాం మాస్టర్, మీరు వచ్చి అనవసరంగా ఇవ్వాలి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. అంత స్పీడ్ అక్కర్లేని వాళ్ళకి ఈ రెండు వాల్యూమ్స్ ఉన్నాయి. యుక్తేశ్వర్ గిరి యొక్క శిష్యుడు పరమహంస యోగానంద భగవద్గీత మీద కమెంటరీ రాశాడు. శ్వాస పరంగా అంటే అందులో ఈ శ్వాసను ఉపయోగించుకుని నువ్వు ముందుకు ఎలా వెళ్ళగలవు అనేది ఆయన రెండు మంచి వాల్యూమ్స్ ఉన్నాయి, చాలా అందంగా ఉంటుంది. మీరు కొనేది ఇంట్లో పెట్టుకుంటే ఏదో ఒక అందమైన ఒక ల్యాండ్స్కేప్ అది పెట్టుకున్నట్టు కూడా పెట్టుకోవచ్చు. మీదని చదవకపోయినా మంచి ప్యాక్లో చాలా నీట్గా ఫైండ్ అయి వస్తుంది. అంటే ఆ పుస్తకాన్ని మీరు కొని పెట్టుకున్నారనుకోండి, మనం ఒక పెయింటింగ్ అది పెట్టుకుంటే ఒక 500 పెట్టుకుంటాం కదా, అందంగా పెట్టుకుంటాం. అలా కనీసం ఈ పని అయినట్టే చదవచ్చు ఆ పుస్తకాన్ని. ఏది చేతుకని చాలా అందమైన ప్యాక్ అది, నీలి రంగులో భలే అందంగా ఉంటుంది. అది కొన్ని పక్కన పెట్టేసుకోండి. మీరు ఎవరో మీ ముని మనంలో ఎవరో ఆ పుస్తకాన్ని తీసి చదివితే చదువుతారు. ఆ మాత్రమైనా మీ పిల్లలకి మీరు చేసుకుంటే మంచిది. లేదండి మేమే చదువుతాము, చాలా మంచిది చదవండి. కాదండి మీరు చెప్తే మేము నేర్చుకుంటాము, గ్యారంటీగా నేను నేర్చుతాను. కానీ ఇటువంటి క్లాసెస్ నేను చాలా కాస్ట్లీగా చేయబోతున్నాను, చాలా ఖరీదైన ప్లేస్లో చెప్తాను ఇది. ఎందుకంటే ఇంకా అనవసరమైనటువంటి వాళ్ళకి అనవసరమైనటువంటి జ్ఞానము ఉచితంగా నేను చెప్పదలుచుకోలేదు. దట్ ఐ హావ్ డిసైడెడ్ ఇదేంటంటే, నా డబ్బు సంపాదన కార్యక్రమంలో మన ముందు ఇదంతా ఉందని అడ్వర్టైజ్ చేసుకోవాలి కదా, పబ్లిసిటీ స్టంట్ ఇది. నేను పబ్లిసిటీ చేసుకుంటున్నాను. ఏంటి పబ్లిసిటీ చేసుకుంటున్నాను నేను? శ్వాస ద్వారా ఒక శ్వాస పీల్చుకుని ఒక సంవత్సరం ముందుకు వెళ్ళిపోవటం ఎలా నేర్చుకోవచ్చు మీరు. లేదు పరిణామ క్రమంలో భగవద్గీత విధానాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్తాను, అది కూడా నేర్చుకోవచ్చు. కానీ నేను ఒక్కడనే కాదు, మీరందరూ కూడా గ్యారంటీగా నేను చెప్పేది ఏంటి అంటే, ఈ గురువుల యొక్క అనుగ్రహంతో పుట్టినటువంటి వాళ్ళే ఈనాడు మీరు. ఈ క్లాస్ నేను చెప్తానంటే అందరూ రాలేదుగా, మీరేగా వచ్చారు. మీకు అర్హత ఉంది, ఇది వింటర్ నేర్చుకునేటటువంటి అర్హత మీరు పుట్టిన దగ్గర నుంచి ఉంది. ఆ అర్హతను మీరు ఎంత ఉపయోగించుకుంటారు అన్నది ఇప్పుడు మీరు కాస్త నిద్రలేవండి, కొంచెం సీరియస్ గా నేర్చుకోండి. ఇది ఈజీగా మాత్రం ఉండడం చాలా కోరుకుంటుంది, చదువుతూ ఉంటే ఓ పట్టాన అర్థం కాదు. కానీ ఎక్కడికి తీసుకువెళ్తుందో అర్థం చేసుకోండి. ఈ ఆశ్రమం మొత్తం 300 కోట్ల సంవత్సరాల పరిణామ క్రమాన్ని మేము ముందు చూస్తాం. ఇంకా మీ మీద నిర్ణయింపబడుతుంది అన్నమాట, మీరు ఎక్కడ ఎలాగ మీరు ప్రవర్తిస్తారు. ఈ 300 కోట్ల సంవత్సరాలలో ఎప్పుడు పుట్టేటటువంటి మానవ జాతి, ఎప్పుడు పుట్టేటటువంటి మానవ జాతి అని ఎందుకంటున్నాను, మీ వంశీకులే మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే రాబోయే కొన్ని సంవత్సరాలలో చాలా ప్రమాదానికి లోనవుతున్నారు అని మీకు అర్థమవుతే ఈ ఋషి ఆశ్రమంలో కనుక మీరు వెళ్ళగలిగితే ఏం చేయగలుగుతారు, మీ ఆ పిల్లలకి మీరు సహాయపడగలుగుతారు. రెండో ఋషి అర్థమైంది కదా అని చెప్తా. రెండో ఋషి యొక్క ఎంసెట్ ట్రైనింగ్ మీకు ఎక్కడ ఇవ్వబడుతుంది? లాగే మాచయ్య దాన్ని యోగదా సత్సంగ్ సొసైటీ, లేకపోతే సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనేటువంటి పేరు. ఇది ఆశ్రమం కాదు, జాగ్రత్త. మీరు కొనుక్కునే నేను అన్న మాటతో ఇదే ఆశ్రమాలు అనుకుంటే ఇది ఆశ్రమాలు కావు. ఆ ఆశ్రమానికి వెళ్ళేటటువంటి కాదు, కానీ నేర్చుకుంటే మీరు ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. రెండో ఆశ్రమం అర్థమైంది కదా. మొదటిది పరిణామక్రమం గురించి చెప్తుంది, రెండోది పరిణామక్రమంలో మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయగలిగేటటువంటి పరిస్థితి ఇస్తుంది. మూడవది శ్రీరామకృష్ణ పరమహంస వివేకానంద. ఇదేం చేస్తుంది, మనం ఇవంతా చేయాలి అనుకుంటున్నాం కదా, మనుషులకు హెల్ప్ చేయాలనుకుంటున్నాం. కోట్ల కోట్ల సంవత్సరాలలో జరగబోయేటటువంటి పరిస్థితులు అవగాహన చేసుకుని ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి మనం హెల్ప్ చేద్దాం అనుకుంటే మానవ ప్రయత్నం ఒక్కటి సరిపోదు. ఏం కావాలి? దైవీ సహాయం కూడా కావాలి. అంచేత దేవతలతో సహాయం ఎలా పొందవచ్చు? అది రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠ్ చెప్పవలసినటువంటి విషయము. నాకు తెలియదు వాళ్ళు ఏం చెప్తున్నారో. తెలియదు అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు చెప్తున్నారేమో, నాకు తెలియదు వాళ్ళు ఏం చెప్తున్నారో. కానీ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, వివేకానంద యొక్క మొత్తము వాల్యూమ్స్ 7 వాల్యూమ్స్, 10 వాల్యూమ్స్. ఎన్ని వాల్యూమ్స్ వివేకానందది? 7 వాల్యూమ్స్. ఆ సెట్ మొత్తం తెలుగులో కూడా లభ్యమవుతుంది. తెలుగులో చదువుకోండి, ఇంగ్లీష్ అర్థమయ్యే వాళ్ళు నా సలహా ఏంటి అంటే ఇంగ్లీష్ లో చదువుకోండి మొత్తం ఈ సెట్. ఇది కాక రోమియా రాలా అనే ఒక ఫ్రెంచ్ రైటర్ వివేకానంద బయోగ్రఫీ రాశాడు, రామకృష్ణ పరమహంస బయోగ్రఫీ రాశాడు. రోమియా రోలా, ROLLANDI, అది స్పెల్లింగ్, కానీ ఉచ్చారణ ఏంటి అంటే రోలా అనుస్వారం పైన. అంచేత మీరు బయోగ్రఫీ ఆఫ్ రామకృష్ణ పరమహంస వివేకానంద బై ద ఫ్రెంచ్ రైటర్, మన వాళ్ళు రాసిన పుస్తకాలలో ఆ పచ్చ లేదు. ఆయన రాసినటువంటి పుస్తకాలలో చాలా బాగా రాశాడు. ఆయన వివేకానంద గురించి రాశాడు, రామకృష్ణ పరమహంస గురించి కూడా రాశాడు. అవి రెండు పుస్తకాలు. వివేకానంద కంప్లీట్ వర్క్స్ ఒక సెట్, రామకృష్ణ పరమహంస వివేకానంద బయోగ్రఫీ ఒక సెట్. ఇది కాక రెండు చాలా గొప్ప పుస్తకాలు రిలీజ్ అయ్యాయి, ది లివ్డ్ విత్ గాడ్, గాడ్ లివ్డ్ విత్ దెమ్ అని రెండు పుస్తకాలు వచ్చాయి ఇంగ్లీష్ లో. అవి తెలుగులో కూడా ఇప్పుడు లభిస్తున్నాయని చెప్పారు నాకు. అది ఐ డోంట్ ఉంది కదా, మరీ మంచిది. దైవముతో సహజీవనం అని రెండు వాళ్ళ నుంచి వచ్చాయి, రెండు వచ్చాయి కదా. కానీ ఇంగ్లీష్ లో దాని పేరు మార్చారు. ఒక దాంట్లో ఏంటంటే ది లివ్డ్ విత్ గాడ్, వాళ్ళు భగవంతుడితో జీవించాడు. ఇంకో వాల్యూమ్ పేరు ఏంటంటే గాడ్ లివ్డ్ విత్ దెమ్. కొంచెం తేడా ఉంది అందులో ఉన్నట్టు అన్నారు కదా. తెలుగులో కూడా అదే ట్రాన్స్లేషన్ వస్తే మరీ మంచిది. అంతేత మొత్తము వివేకానంద కంప్లీట్ వాల్యూమ్, బయోగ్రఫీ 2 వాల్యూమ్స్, ఈ 2 పుస్తకాలు. మీకు ఖచ్చితంగా దైవీ సహాయం ఎలా పొందాలో నేర్పిస్తుంది. చదువుకుంటే చాలు, మీకు మీ యొక్క సామర్థ్యము తెలియటం లేదు. మీరు మాత్రము ఈనాడు ఇలా జీవిస్తున్నారు, కానీ ఇదివరకటి జన్మంలో మీరందరూ కూడా ఈ పరమ గురువుల సాహసర్యంలో ఉన్నవాళ్లే. వారి యొక్క అనుమతితోనే పుట్టారు. యాజ్ యూజువల్ పుట్టగానే ఏమైంది? మర్చిపోయారు. వివేకానంద మర్చిపోయాడు. ఈయన 7 తిరిగేవాడు రామకృష్ణ పరమహంస పైన. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. అందరూ వస్తున్నారు, ఏదేదో పిచ్చి పిచ్చి అడిగేస్తున్నారు. నేను వీళ్ళ కర్మను భరించలేకపోతున్నాను, నా వివేకానంద వస్తే వాడికి అంతా ఇచ్చేసి పోదాం అనుకుంటే ఈ వివేకానంద గారు పాటలు పాడుకుంటూ కూర్చున్నారు. రాలే రామకృష్ణ పరమహంస దగ్గరికి అంత ఈజీగా. చివరి చివరి రోజుల్లో వచ్చాడు. సంవత్సరాలు లేటుగా వచ్చాడు. ఒక్క 2 సంవత్సరాల ముందు వచ్చుంటే మనకి ఈ కర్మ తప్పేది, ఆయన చేసుకుపోయేవాడు అంట. కానీ మరి అది మిస్ అవుతాం అకేషన్. మీరేం చేస్తారు ఈ 2 నెలల్లో చూద్దాం మనం. కానీ కొంచెం ఆ తీవ్రత తెచ్చుకోండి. అంటే ఈ రామకృష్ణ పరమహంస, రామకృష్ణ మిషన్, మట్టి రామకృష్ణ మిషన్ ఏం చెప్పాలి మనకి? దైవముతో కలిసి పనులు ఎలా చేయాలి, దైవీ సహాయాన్ని ఎలా పొందాలి, ఇది 3వ ఆశ్రమము. మొదటి ఆశ్రమం దేని గురించి చెప్తుంది? పరిణామక్రమం గురించి చెప్తుంది. 2వ ఆశ్రమం ఏం చెప్తుంది? పరిణామక్రమంలో మీరు ఎలాగా పాలు పంచుకోవచ్చో. ఎప్పుడు? ఈ 300 కోట్ల సంవత్సరాల్లో కూడా మీ నిర్ణయం మీదే, మీరు నిర్ణయించుకోవచ్చు. ఆ ఋషి ఆశ్రమంలోకి వెళ్తే ఈ ఋషి ఆశ్రమం, ఏ ఋషి ఆశ్రమం? రామకృష్ణ మిషన్ ఏ ఋషి ఆశ్రమానికి మార్గము? ఈ పుస్తకాలు చదివితే మీరు ఆ ఋషి ఆశ్రమానికి వెళ్ళగలుగుతారు. వెళ్తే ఏం చేసుకోగలుగుతారు? మీరు దైవీ సహాయాన్ని పొందగలుగుతారు. ఏ కార్యక్రమానికి? మీకు ఉద్యోగం రావడానికి, లేకపోతే మీ అమ్మాయి పెళ్లి చేయడానికి? దానికా దైవీ సహాయం? దేనికి? దేనికి దైవీ సహాయం? ఈ కార్యక్రమానికి. ఏ కార్యక్రమం అయితే వేసుకుని 300 కోట్ల సంవత్సరాల ప్రణాళికతో ఆ సనత్ కుమారులు హిమాలయాల్లో ఉన్నారో ఆ కార్యక్రమానికి హెల్ప్ చేయడానికి ఇదంతా. మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను చాలా ముందే చెప్పాను. నేను కిందటి ఈ సంవత్సరం జనవరిలో నా ఫోటో పెట్టుకుని, నా ఫోటోకి మీరు చెప్పుకుంటే, మీ కర్మ అనుగుణ్యంగా ఉంటే మీకు ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. లేకపోతే నువ్వు నమ్మిన ఏ గురువుకైనా దండం పెట్టుకో, చేసేది నేనే, ఇంకా నా దూరికి అనవసరంగా రాకండి, చర్చించకండి. ఇవే మీ ప్రాబ్లం అవుతే మాకు బాబు తలనొప్పిగా ఉంది, ఒళ్ళు నిప్పులుగా ఉన్నాయి, మాకు అది రావటం లేదు, ఇది రావటం లేదు, దండం పెట్టుకో ఏ గురువుకైనా, పని మాత్రం జరిగేది నా గురువు వల్లే. లేదు మీకు నమ్మకం ఉంటే నా ఫోటోయే పెట్టుకోండి, నేను డైరెక్ట్ గా ప్రొక్లమేషన్ చేసుకున్నాను, నేను సమర్థ సద్గురువునే అని. అది మీ నమ్మకం బట్టి ఉంటుంది. ఇంకేదంటే ఈ సాధన ఋషి ఆశ్రమంలో అయితే మీరు పడే కష్టాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. మీ కోరికలు మీరు కష్టం ఏం పడదలుచుకోలేదు. మీరు ఏం చేయదలుచుకున్నారు? నేను కూడా దండం పెట్టి ఏం చేయదలుచుకున్నాను బాబు, మీ ప్రారంభ కర్మ దానికి అనుకూలంగా ఉంటే అవి జరుగుతాయి. మీ ప్రారంభ కర్మ అనుకూలంగా లేకపోతే కొన్ని మంత్ర జపాలు చేసుకోండి, కొన్ని అనుష్ఠానాలు చేసుకోండి, ప్రారంభ కర్మ సవరింపబడుతుంది, కోరికలు తీరుతాయి. ఇంతటి కోరికలకి వదిలేయండి ఇదంతా. ఎందుకంటే మళ్ళీ దైవీ సహాయంతో మేము ఈ కోరికలు తీర్చుకుంటాం అనుకోండి, ఇది ఈ కోరికలు అవి తీర్చుకునేది రామకృష్ణ మిషన్ దేనికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను. మన ఈ 300 కోట్ల సంవత్సర ప్రణాళికలో దైవీ సహాయం పొందటానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక ఋషి ఆశ్రమం. ఎన్నో ఋషులు అయ్యారు? 4వ ఋషి. భారతదేశ భవితవ్యాన్ని నిర్ణయించేటటువంటి ఋషి. ఇప్పుడు ఇదంతా మనం చెప్పుకుంటున్నామే, ఇది జరగబోతోంది, అది జరగబోతోంది, 300 కోట్ల సంవత్సరాల తర్వాత చాలా చాలా మార్పులు వస్తాయి, దానికంటే ముందు ఈ 2-3 సంవత్సరాల్లోనే చాలా మార్పులు వస్తాయి, వీటన్నిటిలో కూడా భారతదేశము ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంకా రాబోయేటటువంటి 5 రోజులలో 5 సంవత్సరాలలో భారతదేశము ప్రపంచంలో ఇదివరకు ఒకప్పుడు అమెరికా రష్యా ఎలా ఉన్నాయో ఆ స్థాయిలో ఉంటుంది. 8 సంవత్సరాలలో గత నోట్ చేసుకోండి, మీరు చూసుకోండి జరుగుతుందో లేదో. అది జరిగేకైనా మీకు టైం ఉంటుంది ఈ కార్యక్రమాల్లో కొంచెం ఉధృతం చేసుకోవటానికి. అంటే ఒక ప్రూఫ్ ఇవ్వాలి కదా జరగబోయేది ఇదే అని. చేస్తే మీకు కాస్త తెలివితేటలు అవి ఉంటే ఈ 5 సంవత్సరాలు మీరు కష్టపడితే అప్పుడు లీడర్స్ గా ఉంటారు, రాకపోయినా పర్వాలేదు. ఈ 5 సంవత్సరాల్లో జరగబోయేది ఏంటి అంటే భారతదేశము ఖచ్చితముగా ఒకప్పుడు రష్యా అమెరికా ఏ స్థితిలో ఉండేవో అంతకంటే చాలా ఉన్నత స్థితిలో భౌతికంగా కూడా ఉంటుంది. అంతేకాక ప్రపంచానికి ఆధ్యాత్మిక విద్య అందజేసేటటువంటి కేంద్రముగా మారుతుంది. అంటే రాబోయే 5 సంవత్సరాలలో భారతదేశానికి వృద్ధి గ్రహవాసులే కాదు ఇతర గ్రహవాసులు కూడా ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటానికి వస్తారు. అవి పేపర్లోను వెబ్సైట్ లోను చూపిస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. శివాజీ కేసు దగ్గర ఈ మాట మేము విన్నాము అని మీ పిల్లలకి చెప్తారు. వాళ్ళు అడుగుతారు అప్పుడు ఎవరి ద్వారా విన్నారు అని. అన్నాడు అవడను, తిట్టాడు ఆ రోజు బాగా మరి. ఆయన మాటలు విన్నాక కూడా మీరు ఇలాగే ఉన్నారా, మీకు సిగ్గులేదు అని మీ పిల్లలు అన్నప్పుడు ఇది గుర్తుంచుకోండి. అప్పుడు ఆయన ఆ మాట అన్నాడు, మా పిల్లలు మమ్మల్ని తిడతారు, సిగ్గులేదా. ఆయన అంత స్పష్టంగా చెప్పినా మీరు ఇలాగా ఉన్నారు. మరి ఆ పిల్లలు అప్పుడు నేను ఎక్కడ ఉంటాను? 5 సంవత్సరాలైనా చూడండి ఎక్కడ ఉంటాను, నేను ఎక్కడ ఉంటాను, మీ పిల్లలు ఎక్కడ ఉంటారు. ప్రపంచంలో ఆధ్యాత్మిక యొక్క శక్తి ఏమిటో మీరు మీ కళ్ళారా చూస్తారు. మీరు అందులో మీరు పాలు పంచుకోగలుగుతారా లేదా, దానికి ఇదంతా కూడా. ఎందుకంటే ఇన్నేళ్ల బట్టి మీతో ఉన్నటువంటి నేను ఈ విషయాన్ని మీకు చెప్పకుండా బయట ప్రపంచానికి చెప్పదలుచుకోలేదు నేను. అందుకని ఈ 2 నెలల క్లాసెస్. కాస్త రేపు మీరు అంటారు కదా మాకు చెప్పుంటే మేము ఏదేదో చేసి ఉండేవాళ్ళం కదా అని. ఇప్పుడు ఆ మాట అనలేదు. మిమ్మల్ని ఎవరు అడుగుతారో నిలబెట్టి మీ పిల్లలు అడుగుతారు, అప్పుడు మీ పిల్లల దగ్గరే నేను ఉంటాను. అదే అదేదో ఏమవుతుందో చూద్దరు కానీ మీరు, అది 5 ఏళ్ళేగా, అదేదో పెద్ద విశేష కాలము కాదు. అంతేత ఏదో పిచ్చివాళ్ళలాగా మేమేదో సాధనలు చేసుకుంటున్నాం, మేము చాలా హాయిగా ఉన్నాం అనే భ్రమ వీడండి. వ్యక్తిగతమైనటువంటి స్వార్థానికి ఇది టైం కాదు, ఆధ్యాత్మిక స్వార్థానికి ఇది టైం కానీ కాదు. ఈ 5 ఏళ్లలో మీరు ఈ ఋషి యొక్క ఆశ్రమం యొక్క కార్యక్రమాలలో ఏదో ఒక ఋషి ఆశ్రమానికి జాయిన్ అయిపోండి. ఇంక దేని గురించి చెప్తుంది చెప్తున్నాను, ఇప్పుడు చెప్పబోయే 4వ ఋషి భారతదేశాన్ని ఈ స్థితికి తీసుకువచ్చేటటువంటి ఋషి. ఇప్పుడు నేను చెప్పాను అన్నిటికంటే చాలా గొప్ప స్థితిలో ఉంటుంది. ప్రపంచానికి ముకుటాయమానంగా వెలుగుతుంది అది. మనం దాన్ని ఇదివరకు ఏమని చెప్పుకునే వాళ్ళం అంటే జగద్గురు పీఠంగా భారతదేశం మారుతుంది. ఇదంతా జరిపించేటటువంటి రెసిడెన్షియల్ స్కూల్ పేరు ఏంటి అంటే అరవిందో ఆశ్రమం, అరవిందో సొసైటీ ద్వారా ఈ ఋషి ఆశ్రమానికి మీరు వెళ్ళగలుగుతారు. ఈ ఋషి ఆశ్రమం యొక్క కార్యక్రమాన్ని ఏమిటి, భారతదేశాన్ని తిరిగి తనదైనటువంటి అత్యున్నత స్థాయిలో తీసుకురావుట. దీనికి 1000 పుస్తకాలు ఉన్నాయి వెబ్సైట్ లో. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, చాలా తక్కువే. మరి భారతదేశాన్ని అంత స్థితికి తీసుకెళ్ళాలి అంటే ఆ వెబ్సైట్ పేరు ఏంటి అంటే newthoughtbooks.com. newthoughtbooks.com. పటేల్ అందులో ఉన్న పటేల్ తెలుసా నీకు ఎవరు, సుబ్బారావు గారు అల్లుడు, సుమా భారత. అలా అంటే అతను కోపం వస్తున్నాయి, మా పటేల్ అంటే తెలియదా అండి. తెలుసా పటేల్ ఎవరు నీకు తెలుసులే, పటేల్ ఎవరు ఎవరికి తెలుసు, వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్ పేరు వినలేదా, ఆ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టుకున్న వ్యక్తి ఈ వల్లభాయ్ పటేల్. చెప్పు పటేల్ ఇలా చెప్పారు మాట. అతను దగ్గర ఈ పుస్తకాలు సీడీ ఉంది, అంటే ఈ 1000 పుస్తకాలు సీడీ ఉన్నాయో ఎన్ని పుస్తకం 108 ఉందా, ఇక్కడే ఉంది న్యూ థాట్ బుక్స్ ఫ్రీ డౌన్లోడ్స్. అందులో 40-50 పుస్తకాలు ఫ్రీ డౌన్లోడ్స్. మిగతావి $1, $2. అంటే అమెరికా వాళ్ళకి డాలర్ అంటే రూపాయితోనే సమానం, ఇంకొకటి 50 రూపాయలు 45 అంటారు. కానీ అది కూడా ఆ పుస్తకానికి చీప్ అనే నా ఉద్దేశం. ఇదైతే ఎంత అంటున్నాను నేను, $400 అంటే $10 అనమాట. అక్కడ $1కే ఈ బుక్ రాదులేండి. కానీ ఈ బుక్ మీకు ఫ్రీగా కూడా రావచ్చు, కంప్లీట్లీ ఫ్రీ. 25 బుక్లు కూడా. మీరేం చేయాలి అంటే netnews.org అని ఒక వెబ్సైట్ ఉంది, అందులో ఈ 25 పుస్తకాలు ఉన్నాయి. అక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకున్నాం మేము. కానీ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒక పద్ధతిగా లేవు, అవి పేజీలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రింట్ చేసుకున్నా కూడా పేజీకి రూపాయలు 2 రూపాయలు ఇచ్చుకోవాలనుకుంటా నేను. ఇక్కడనే వడించేయడు మీకు. ఇది 400 రూపాయలకి ఇవాళ కొనుక్కోండి, రేపోతే 600, ఎల్లుండవుతే 800. హాస్యానికి అంటే లేదు, బాగా సీరియస్ లేని వాళ్ళకి మనం ఇవ్వద్దు. ఇవాళ అవుతే ఎంత? 400. రేపోతే 600, ఎల్లుండవుతే అంతకంటే ఎక్కువ పెంచాలి. అప్పుడు 2000 ఇవ్వాలి మీరు. ఎందుకంటే నేను మళ్ళా దాన్ని డౌన్లోడ్ చేసి ఇవ్వాలిగా మీకు. తెలివైన వాళ్ళు అయితే మీరు ఏం చేస్తారంటే ఒక పుస్తకం తీసుకుని 400 రూపాయలకి మీరు ఏం చేయాలి ఒకటి మీకు అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది. ఏం చెప్పేదమ్మా, ఇప్పుడు గురువుకి సబ్జెక్ట్ చెప్పటం కాదు, ఇది చెప్పుకోవాలి. ఇది 800, 900 అంటే అది ఇవ్వలేకపోతే అనే ప్రశ్నే వస్తుంది తప్ప, ఈనాడు ఒక పుస్తకం ఉంటే చాలు ఎన్ని పుస్తకాలు వస్తుంది మరి, ఇవ్వలేకపోతే అనే ప్రశ్న ఎలా వచ్చింది అక్కడ? భారతదేశం యొక్క నియతి ఈనాడు భారతీయుల చేతుల్లో ఉన్నది. భారతీయులు ఎవరు? ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉన్నది అని గుర్తుంచుకోండి. అంటే ఈ విషయాలు ఏ మాత్రమైనా మనకి తెలుసు, దారిలో పోయే వాళ్ళకి ఏం తెలియదు. అంచేత వాళ్ళు భారతదేశానికి ఏదో చేస్తారని మనం అనుకోలేము, కామన్. అంచేత నిజంగా మీరు ఏదైనా చేయదలుచుకుంటే ఈ ఋషి ఆశ్రమానికి వెళ్ళగలిగేటటువంటి పరిపూర్ణమైనటువంటి సామర్థ్యము, నియతి, ఫేట్ మీకుంది. ఎందుకంటే ఈ విషయాలు అర్థం చేసుకుని ఇలా చెయ్యాలనుకుని భారతదేశం ఇంత గొప్పది అవుతుంది అని బయటవాడు ఎవడో నమ్మడు. మేము అమెరికాకి పోతాం, మేము జర్మనీకి పోతాం, లేకపోతే మేము దుబాయ్కి పోతాం. దుబాయ్నా అక్కడ పోతాం అనేవాళ్ళే తప్ప, మేము భారతదేశం యొక్క ఇంత గొప్ప భాగ్యాన్ని సవరించడానికి ఈ 5 ఏళ్ల పాటు మా జీవితాన్ని ఇచ్చేస్తాం. అదో జన్మ ఓ 5 ఏళ్ళు పోతే ఏమైందిట మాకు అనేటటువంటి భావన బయట వాళ్ళకి రాదు. ఏవైనా వస్తే మీకైనా రావాలి, లేకపోతే ప్రమాదవశాత్తు మీరు నిన్న మేము క్లాస్కి వెళ్ళామండి ఆయన ఏదో చెప్తానంటే ఋషులు దాని గురించి మేము వెళ్తే ఇదా అన్నాడు అలా అన్నాడు భారతదేశం ఇలా అయిపోతుంది అంటే ఆ వినేవాడికి కనుక ఆ యోగ్యత ఉంటే స్పందిస్తాడు. ఇది ఎవరి ఆశ్రమం గురించి చెప్పాను నేను? అరవిందో సొసైటీ ఏ ఆశ్రమానికి మార్గదర్శనం చేస్తుందో ఆ ఆశ్రమం గురించి చెప్పాను. ఈ ఆశ్రమం ఏం చేస్తుంది? భారతదేశాన్ని ఆ స్థితికి తీసుకెళ్తుంది. ఇది అంతా ఉంటే కూడా రాబోయేటటువంటి ఋషుల ఆశ్రమాలలో జీవించేటటువంటి వ్యక్తులకు ఒక విశిష్ట జీవిత విధానం ఉండాలి. మిలిటరీ వాళ్ళు మిలిటరీ వాళ్ళ వారికి జీవిస్తారు, పోలీస్ వాళ్ళు పోలీస్ వాళ్ళ వారికి జీవిస్తారు, సైంటిస్టుల వారికి జీవిస్తారు కదా. అంటే ఎవడు ఏ విధమైనటువంటి పని చేస్తూ ఉంటాడో ఆ పనికి తగిన ఒక జీవిత విధానం ఉంటుంది వాళ్ళకి కదా. ఆ జీవిత విధానం మనం నేర్చుకోవాలి. ఈ ఏదుషి ఆశ్రమంలోకి వెళ్ళినా ఆ జీవిత విధానం ఏమిటి అంటే శృతి స్థాయి చెప్పినటువంటి జీవిత విధానం, సత్య స్థాయి చెప్తున్నటువంటి జీవిత విధానం, ప్రేమ స్థాయి చెప్పబోయేటటువంటి జీవిత విధానం. ఈ జీవిత విధానంలో 2 ఉన్నాయి, 1 శ్రద్ధ, 1 సబూరి. ఈ 2 మీద ఆధారపడినటువంటి జీవిత విధానాన్ని నేర్చుకోదలుచుకుంటే మీరు ఆ ఋషి యొక్క ఆశ్రమానికి వెళ్తారు. ఏ ఋషి యొక్క ఆశ్రమానికి వెళ్తారు? ఏ ఋషి యొక్క ఆశ్రమంలో సిద్ధి స్థాయి, సత్య స్థాయి, ప్రేమ స్థాయి మొదలగు స్థాయి తత్వం వాళ్ళు శిష్యులు. సిద్ధి స్థాయి ఆశ్రమం నుంచి వచ్చిన శిష్యుడు. అందుకే ఎప్పుడైనా ఏమైనా అంటే ఏమంటాడు? అలా పై వాళ్ళు ఒప్పుకోలయ్యా. శిష్యుడు ఆశ్రమం నుంచి వచ్చినటువంటి ఆయన శిష్యుడు. ఆ శిష్యుడికి మీరు ఇన్ని దేవాలయాలు కడుతున్నారు, కానీ ఆ ఆశ్రమం గురించి మీరు ఏమీ ఆలోచించండి. ఆశ్చర్యం, సిద్ధి స్థాయి పెద్ద అవతారమూర్తి కాదు, పెద్ద భగవంతుడు కాదు, కేవలము ఈనాడు పృథ్వీ గ్రహం మీద ఒక విశేషమైన స్థలంలో ఆ ఋషి యొక్క ఆశ్రమం ఉంది. భౌతికంగా మీరు వెతికి చూడవచ్చు, కానీ ఎక్కడా నడకండి, సాధ్యలేదు. ఎందుకు తెలీదు అంటే, నేను మీకు చాలా సార్లు చెప్పాను అది. నేను చాలా మంది ఏమనుకుంటానంటే ఇలా చెప్తే అబద్ధం చెప్తున్నాడు, తెలిసి తెలిస్తే చెప్పకపోవటం అంటే ఏముండదు. కానీ నేను మెడికల్ కాలేజీకి జాయిన్ అయినటువంటి వాళ్ళకి చాలా మంది కెమిస్ట్రీ చెప్పాను. నేను కెమిస్ట్రీ చెప్పటం వల్లే కదా వాళ్ళు మెడికల్ కాలేజీకి వెళ్ళారు. నా స్టూడెంట్స్ ఎవరైతే మెడికల్ కాలేజీకి వెళ్ళారో, ఎందుకు వెళ్ళారు, నా కెమిస్ట్రీ నాలెడ్జ్ గుండా నేర్చుకుని వెళ్ళారు వాళ్ళు. నేను చెప్పకపోతే ఇంకోళ్ళు ఎవరో చెప్పుండేవారు. ఆ లాజిక్ వద్దు. నా స్టూడెంట్స్ మెడిసిన్ నేర్చుకున్నారు కదా, ఎందుకు నేర్చుకున్నారు, నేను చెప్పాను. కానీ వాడు మెడిసిన్ చదువుతాడని ఏ కాలేజీలో చదువుతాడో నాకు తెలుసా. ఇంటర్మీడియట్ అయ్యాక వాడు ఎంసెట్ రాసుకోవాలి, ఎంసెట్ రాసుకున్నాక ఆ ర్యాంక్ ఎప్పుడో వచ్చిన వాడికి వచ్చాక ఏదో కాలేజీలో జాయిన్ అయ్యాడు. వాడు నాకేం చెప్పలేదు. అలాగే మీరందరూ కూడా ఈ ఋషుల ఆశ్రమంలో చేరవచ్చు. అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు, కానీ ఉన్నాయి. మెడికల్ కాలేజెస్ ఉన్నాయని నమ్ముతారు కదా. మెడికల్ కాలేజెస్ ఎలా ఉన్నాయో అలాగే ఈ ఋషుల ఆశ్రమాలు కూడా భౌతిక జగత్తులో ఉన్నాయి. ఇప్పుడు ఏ ఋషి ఆశ్రమం గురించి చెప్పాను నేను, శిరిడి సాయి ఏ ఋషి ఆశ్రమం యొక్క శిష్యుడు, ఆ ఋషి ఆశ్రమం. కానీ అక్కడికి వెళ్ళాలంటే మీరేం నేర్చుకోవాలి, శ్రద్ధ సబూరి అనేటటువంటిది మాటలు అంటాం కాదు, మీ జీవితంలో ఆ శ్రద్ధ సబూరి అవతరించాలి. అది ఎలా అవతరిస్తుంది, ఏం అవతరిస్తుంది అన్నదానికి సాయి చరిత్ర యొక్క పారాయణ కంటే ఉత్తమమైన మార్గము లేదు. కానీ సాయి చరిత్ర పారాయణ చేస్తే సరిపోదు, సాయి చరిత్ర పారాయణ చేశాక మీరు దానికి అనుగుణ్యంగా జీవించాలి. సాయి చరిత్ర ఏం చెప్తుంది మనకు, సాయితో గురుభాయులుగా ఉన్నటువంటి చాలా మంది మేకలు, కప్పలు, పాములు, పులులుగా పుట్టారు. అవునా కాదా, తెలుసా. ఇది కూడా తెలియకపోతే మీరు సాయి పారాయణ చేసినా చేయలేదని అర్థం. అంటే ఆ సాయి చరిత్ర మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, ఈనాడు మీరు సాయి భక్తులుగా ఉన్నా మీరేం గొప్పవాళ్ళు అవుతారని గ్యారెంటీ లేదు. మీరేమవచ్చు, మేకలు అవ్వచ్చు, కప్పలు అవ్వచ్చు, పాములు అవ్వచ్చు, పెద్ద పుల్లు అవ్వచ్చు, అంతేనా ఇంకా ఏదైనా అవ్వచ్చా, ఇంకా రకరకాల మీకు నచ్చిన జంతుజాలం ఏదైనా ఉంటే అది కూడా అవ్వచ్చు కదా. ఇంకా ఏం చెప్తుంది సాయి చరిత్ర, నువ్వు కనుక గురువు దగ్గరికి వెళ్ళాక నేర్చుకున్న దానికి తగిన దక్షిణ ఇవ్వకపోతే నీవు నేర్చుకున్నటువంటి విద్య నీకు పనికిరాదు. పూర్వకాలం అది గురుదక్షిణగా చెప్పబడేది. సాయి దాన్ని ఎలా చెప్పాడు, దక్షిణగా చెప్పాడు. ఇది చదివారు కదా, కొందరి దగ్గర కొట్టిన వసూలు చేసేవాళ్ళు, కొందరు ఆయనకు పళ్ళిస్తూ ఈయనకి ఇచ్చే దాని బదులు నేనే తింటే బాగుందిగా అనుకున్నారు. ఏం చేశాడు అప్పుడు సాయి దాన్ని, ఓ అన్నాడు. అంచేత నువ్వు సాయికి ఇచ్చే దక్షిణటువంటి దక్షిణ నీకు వచ్చినటువంటి పరిస్థితులను సవరించటానికి సాయి ఉపయోగిస్తాడు అన్నది తెలియాలి. అది తెలియకపోతే సాయి చరిత్ర చదివినా దక్షిణ ఇవ్వకపోతే సరిపోదు. దక్షిణ ఎంత ఇవ్వాలి, సాయి చెప్పాలి. నువ్వుగా నిర్ణయించావు 2 రూపాయలు ఇస్తే సరిపోతుందని, నువ్వు అంటే ఎక్కడ సరిపోతుంది. అందరి దగ్గర 2 రూపాయలు తీసుకున్నాడా సాయి, కొందరి దగ్గర తీసుకోలేదు. ఆ కాలంలో 20-30 రూపాయలు అంటే ఎంతో తెలుసా. మా తాతగారు సూపరింటెండెంట్ గా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయనకి జీతం 30 రూపాయలు. మా బామ్మ చెప్తే ఉండేది, 30 రూపాయలు జీతం వచ్చినా మేము 10 మంది ఉండేవాళ్ళం కుటుంబంలో, నెలకి 2 రూపాయలు మిగిలేది. ఆ రోజులలో సాయి 30-40 రూపాయలు దక్షిణ తీసుకుంటే ఇప్పుడు ఎంత తీసుకుంటున్నట్టు ఆయన. అంటే మీకు కాస్త బుర్ర ఉండాలి. అంటే ఆ రోజుల్లో చెప్పిన 2 రూపాయలే ఈ రోజుల్లోనూ చెప్పుకుంటున్నప్పుడు, ఆ రోజుల్లో లెక్చరర్కి ఎంత జీతమో మీరు అంతే జీతం తీసుకోవాలి. జీతాలు మాత్రం ఎంత తీసుకుంటారు, దక్షిణ ఎంత ఇస్తారు. ఇదంతా సాయికి తెలియదు అనుకోకండి, ఎప్పుడు వేస్తాడు, వేసినప్పుడు వేసేయండిరా అవుతుంది. అంచేత ఆ సాయి యొక్క దక్షిణ. దాని తర్వాత ఇంకోటి సాయితో పాటు ఉంటే సరిపోదు, స్థాయి చెప్పేటటువంటి ఆ జీవిత విధానాన్ని. ఏంటి ఆ జీవిత విధానం? మొట్టమొదటిది ఏంటి అంటే ఏమి జరిగినా అల్లా మాలిక్. నోట్తో అడ్డం కాదు, అల్లా మాలిక్ అని నిజంగా భగవంతుడి యొక్క ఇచ్చానుసారమే ఈ జీవితం నడుస్తుంది. నీకు కష్టాలు వచ్చినా, నీకు సుఖాలు వచ్చినా, నీకు రోగాలు వచ్చినా, నీకు ఆనందం వచ్చినా, ఆనందం వస్తే ఆనందించుకో, రోగం వస్తే ఏడు. ఆనందించినా ఏడ్చినా నీకు ఒకటి బురకెట్టాలి ఏంటి అంటే ఇదంతా కూడా ఆయన అనుగ్రహమే. అది నువ్వు సాధించగలిగితే నువ్వు ఈ ఋషి యొక్క ఆశ్రమానికి వెళ్ళగలుగుతావు. శ్రద్ధ సబూరి అంటే అర్థమైందా? ఇంకొకటి ఏంటి, సాయి చెప్పేది అందరిలోనూ నన్ను చూడన్నాడు ఆయన. ఓ కుక్కలో, ఓ దోమలో, దేంట్లో అయినా ఒకసారి ఆయన లక్ష్మి నాకు ఆకలిస్తుంది అంటాడు. సాయి అడిగితే పెట్టనివాడు ఆవిడ గబగబా ఆవిడ రొట్టెలు చేసుకుని చేసుకుని వచ్చి పెట్టింది. సాయి ఏం చేశాడు, ఓ గట్టి కుక్కకు పెట్టాడు. పెడితే పెట్టాడు, ఆయన తినలేదు. అప్పుడు ఈవిడ గారేమో చాలా బాధపడిపోయింది. అప్పుడు ఆయన ఏమన్నాడు, అందులో కూడా తిన్నది నేనే, కానీ గజ్జి కుక్క సాయి కాదు. అది జాగ్రత్త సంచేత. ఇప్పుడు గజ్జి కుక్క దారి మీద వెళ్ళిపోతూ ఉంటే మీరు ఎలా ప్రణామాలు ఆచరించి దానికి మెడలో దండ వేసేసి ఆడితే ఇవ్వాలని సాయిని చూస్తున్నాను గజ్జి కుక్కలో అని. గజ్జి కుక్క గజ్జి కుక్కే, సాయి కూడా గజ్జి కుక్క అంటారు. పక్కన ఏం గుర్తులో పెట్టుకోలే, ఎలా అర్థమైందా? మనం ఈ పిచ్చి పనులు చాలా చేస్తాం, కుక్కలకి దండం పెట్టేస్తాం. మేకలేమో కూడా వస్తే అదేదో చాలా అనుభవం వస్తాం. ఒకరోజు ఒక గురువు గారు వెళ్తూ ఉంటే వాళ్ళ శిష్యులతో ఒక మేక కూడా వాళ్ళతో వెళ్ళింది. ఓహోహో, ఆ మేక అదృష్టాన్ని కొనసాగుతున్నారు. నాకు అర్థం కాలే, మేక యొక్క ఇంత అదృష్టాన్ని దర్శించినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క అదృష్టాన్ని గుర్తించలేదు. చాలా విచిత్రంగా ఉంటాయి అమ్మాది. చెప్పగలిగేది ఏమీ లేదు. ఏంటంటే ఆ గురువు ఎవరు, ఆ శిష్యులు ఎవరు, ఆ మేక ఎవరు, ఇదంతా ఏ చరిత్ర పారాయణ వల్ల వస్తుంది? సాయి చరిత్ర పారాయణ వల్ల వస్తుంది. ఆ ఋషి ఆశ్రమానికి వెళ్తారు మీరు. ఆ ఇది ఉండే, అది రాబోయేటటువంటి మానవుడి యొక్క జీవిత విధానం. ఇలా కాదు జీవించటం, అలా జీవించాలి. సాయి ఎలా జీవించాడు, మొత్తము మానవ జాతి రాబోయే 5 సంవత్సరాలలో అలా జీవించబోతోంది. అలా జీవించినటువంటి వాళ్ళు జీవించడానికి ప్రయత్నిస్తూ సిగ్గుపడుతూ ఉంటారు, మేము చేయలేకపోతున్నాం. అంటే ఇప్పుడు మన పక్కింటి పిల్లవాళ్ళు వాళ్ళు ఇంజనీరింగ్ చదివితే మన పిల్లలు ఏమనుకుంటూ ఉంటారు, మేము చదివితే బాగున్నాం అని ప్రయత్నిస్తారు కదా. అలాగే రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో భారతదేశంలో ఉన్నటువంటి 5 గురులో 3 సాయి వలె జీవిస్తారు. ఇప్పటికీ సాయి కలిసి చాలా ఎక్కువైపోయింది, మీరు చూస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది. చాలా మంది సాయి లాగా జీవిస్తున్నారు, సాయి లాగా గురువులు అవుతున్నారు. వాళ్ళని చూసి ఈర్ష్యాలు వీళ్ళు గురువులు అయిపోయారని ఏడుస్తారు తప్ప. ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిన వాడు కెమిస్ట్ అయినప్పుడు, ఫిజిక్స్ చదివిన వాడు ఫిజిసిస్ట్ అయినప్పుడు సాయి భక్తుడు సాయి ఎందుకు అవడు? అవడు అంటే అర్థం ఏంటి? మీరు కొనలేదు, నేర్చుకోవటం లేదు అని అర్థం. ఇది ఇంకొక ఋషి యొక్క ఆశ్రమం. ఇదంతా కాకుండా ఒక మామూలు వ్యక్తి ఏ విధమైనటువంటి బాహ్య ఆడంబరాలు లేకుండా పృథ్వీ యొక్క పరిణామ క్రమమే కాకుండా సూర్యుడి యొక్క పరిణామ క్రమానికి కూడా దోహదపడగలిగేటటువంటి ఒక జీవిత విధానం భారతదేశంలో ఉన్నది, ఒక ఋషి ఆశ్రమంలో. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందాక నేను చెప్పింది ఏంటి, సాయి లాగా జీవించడం. అంటే మానవ జాతిలో ఎక్కువ మంది అలా జీవిస్తారు. ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో అందరూ ఆ సాయి యొక్క శక్తిని కలిగి ఉంటారు. 5-6 ఏళ్లలో ఇది చాలా కామన్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, అలా జీవించటమే కాకుండా ఈ ఋషి ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులు పృథ్వీ యొక్క పరిణామ క్రమానికి దోహదపడతారు. పృథ్వీ యొక్క పరిణామ క్రమానికే కాదు, సూర్యుడికి కూడా దోహదపడతారు. శ్రీకృష్ణుడు చెప్తాడు, ఈ యోగాన్ని నేను ఎవరికి చెప్పాను? సూర్యుడికి చెప్పాను అంటాడు. ఇమం వివక్షతే యోగం అంటే సూర్యుడి యొక్క పరిణామ క్రమానికి కూడా కృష్ణుడు ఉపయోగపడ్డాడు కదా. చేత నేను చెప్తున్నది అంత అసంభవమైన నేనే కాదు. ఇంకేత ఈ ఋషి, నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఋషి ఆశ్రమానికి వెళ్లిన వాళ్ళు రెండు పనులు చేయగలుగుతారు. రుద్రీ గ్రహం యొక్క పరిణామ క్రమానికి ఉపయోగపడగలుగుతారు, దాని తర్వాత సూర్యుడి యొక్క పరిణామ క్రమానికి సహాయపడతారు. వీళ్ళు రమణ మహర్షి అండ్ జిల్లేళ్ళమూడి అమ్మ. జిల్లేళ్ళమూడి జిల్లేళ్ళు అన్ని అర్కపురి అని కూడా అంటాం. అర్కపురి అంటే అమ్మ అనేది అర్కపురి అని. అర్కపురి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఈ ఆశ్రమం అర్థమైంది కదా. ఇప్పటికి ఎన్ని ఆశ్రమాలు అయ్యాయి నేను లెక్క పెట్ట మర్చిపోయాను. మొట్టమొదటిది థియోసాఫికల్ సొసైటీ పరిణామ క్రమం, రెండు లారీ మాతయ అంటే పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళిపోవటం, మూడవది భారతదేశపు యొక్క ఔన్నత్యము అరవింద్ దేవతలతో సహచరత్వము రామకృష్ణ పరమహంస స్థాయి ఐదు, ఇప్పుడు ఆరు. ఓకే అమ్మయ్యా, ఏడేగా ఇంకొకటి చెప్తే అయిపోతుంది. చేతనత్వం అని ఓ విచిత్రమైనటువంటి శక్తి ఉంది ఆ చేతనత్వము. దాన్నే పతంజలి యోగ సూత్రాల్లో చితి శక్తి అంటాం. చేతనత్వము అంటే పదార్థము ఒకటి, లైఫ్ జీవితము ఒకటి, ఈ రెండు కలిస్తే వచ్చేది చేతనత్వం. ఈ చేతనత్వం ఒక పృథ్వీ గ్రహానికే కాదు, సౌర కుటుంబానికే కాదు, సంపూర్ణ సృష్టికి ఉన్నది. అంచేత సంపూర్ణ సృష్టి గురించి మేము తెలుసుకుని దాని గురించి ఏదో చిన్న చిన్న పనులు మేము చేసుకుంటాం. చిన్న చిన్న టింకరింగ్ అంటారు తెలుసా, ఏదైనా అంటే ఏదైనా కాస్త కష్టపడితే ఏం చేస్తారు, కొడుతూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తాం మొత్తం ప్రపంచంలో. ఈ గందరగోళం అంతా పృథ్వీ గ్రహాన్ని నిద్ర లేపటం, ఈ మనుషులు నిద్ర లేపటం, ఇదంతా మా కుద్దు. మీరు చేయబోయే చిన్న పని ఏంటి, సూర్యగ్రహమే కాదు సూర్య కుటుంబమే కాదు, ఎన్ని సూర్య కుటుంబాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మేము ఉపయోగపడేటటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. అందులో ఈ సౌర కుటుంబం కూడా ఉంటుంది నేచురల్ గా, అందువల్ల దీనికి కూడా ఉపయోగపడతాం అనేటువంటి వాళ్ళు గాయత్రి పరివార్ శ్రీరామ శర్మ ఆచార్య యొక్క ఆశ్రమంలో జాయిన్ అవుతారు. మాట తప్పు వాడాను, శ్రీరామ శర్మ ఆచార్య ఆశ్రమం కాదు. శ్రీరామ శర్మ ఆచార్య ఏ గురువు యొక్క శిష్యుడో ఆయన ఆశ్రమం. ఆయనకు గురువు ఉన్నాడన్న సంగతి మీకు తెలుసు. అంచేత ఇంత శ్రీరామ శర్మ ఆచార్య కూడా ఒక గురువే ఆశ్రమానికి. అంచేత ఇది ఏడు రకాలైనటువంటి ఆశ్రమాలు. సప్తఋషుల పాఠ్య ప్రకటీకరణ జరిగిపోయినది, కార్యక్రమాలు కూడా అందుకే పుస్తకాలు సిలబస్ తో సహా చెప్పాను నేను మీకు. మరి ఇక్కడ సిలబస్ చెప్పలేదు అనుకుంటా నేను. అరవిందో సొసైటీకి చెప్పలేదుగా, అరవిందో బుక్స్ అనుకోండి, సావిత్రి, సింథసిస్ ఆఫ్ యోగా, లైఫ్ సేవా. శ్రీరామ శర్మ ఆచార్యకి ఏంటంటే గాయత్రి మహావిద్యను 108 పుస్తకాలు ఉన్నాయన్న అన్మయం అది. అంటే సిలబస్ ఇచ్చేసాను నేను విశ్వ వార్తలో. ఇది ఈ మొదటి 32 పేజీలలో చెప్పబడినది. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మొదటి 32 పేజీల్లో చెప్పాయండి. కానీ ఇక్కడ ఈ భాష వాడలేదు శ్రీరామ శర్మ ఆచార్య అరవిందో అనే వాడలేదు. అక్కడ మొదటి ఋషి, రెండవ ఋషి, మూడవ ఋషి, నాలుగవ ఋషి, ఐదవ ఋషి, ఏడవ ఋషి అని నాలుగు ఋషి. ఆ ఋషుల యొక్క మన భారతీయులం కనుక ఆశ్రమాలు ఎలా ఉంటాయో చెప్పగలం కనుక మొదటి ఋషి అనలేదు నేను, శాస్త్ర సొసైటీ అన్న. ఆ ఒక్క తేడా గుర్తుంచుకోండి. ఇది కాక ఇంకొక 3 ఋషుల ఆశ్రమాలు పృథ్వీ గ్రహం మీద మొదటి నుంచి పనిచేస్తున్నాయి. అంటే మొత్తం ఎన్ని ఆశ్రమాలు ఉన్నాయి, అందులో ఒక ఆశ్రమం ఏంటి అంటే ఈ రాజనీతిజ్ఞులను తయారు చేసేటటువంటి ఆశ్రమం, పొలిటీషియన్స్ కి సంబంధించినటువంటి ఆశ్రమం. ఈ ఆశ్రమంలో అభిరుచి ఉండి మేము పాలిటిక్స్ వాటిలో తగు ప్రయత్నము చేస్తాము అన్నటువంటి వాళ్ళకి రాజసూయ ప్రక్రియ నేర్చుకుని చేసుకోండి. రాజసూయ యజ్ఞ ప్రక్రియ నేర్చుకుని చేసుకోండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, అంతేత నేను దాంట్లో ట్రైనింగ్ ఇవ్వలేను. కానీ అదొక ఆశ్రమం ఉంది పృథ్వీ మీద, కానీ అది చాలా రోజుల నుంచి ఉంది, ఇప్పటి నుంచే కాదు 5,000 సంవత్సరాల నుంచి ఉంది, అది కృష్ణుడి కాలం నుంచి ఉంది ఈ ఆశ్రమం. ఇంకొక ఆశ్రమం ఏంటి అంటే ఈ బిజినెస్ పీపుల్ ని తయారు చేసే ఆశ్రమం, వ్యాపారవేత్తలను తయారు చేసేటటువంటి ఆశ్రమం, అది కూడా చాలా సంవత్సరాల నుంచి పృథ్వీ మీద ఉంది. ఇది కాక సైంటిస్టులను తయారు చేసేటటువంటి ఆశ్రమం. ఈ మూడు ఆశ్రమాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. ఈనాడు ఉన్నటువంటి అనేక విద్యా సంస్థలన్నీ కూడా ఈ సైంటిస్ట్ బిజినెస్ పీపుల్ ని తయారు చేసేటటువంటి ఆశ్రమం యొక్క ద్వారాలే. అందులో చాలా మంది సైంటిస్టులకి, చాలా మంది బిజినెస్ పీపుల్ కి వాళ్ళు ఈ ఋషుల ఆశ్రమంతో సంబంధం ఉంది అని కూడా తెలియదు. తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ఆ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళే. అంచేత మొత్తం మీద ఎన్ని ఆశ్రమాలు అయ్యాయి? 7+3, ఇవి 10 ఆశ్రమాలు. ఈ 10 ఆశ్రమాలలో 3 కొన్ని అప్పుడు 5,000-6,000 సంవత్సరాల నుంచి ఇవేమి యాక్టివ్ గా ఉన్నాయి, నేతల్ని తయారు చేసేది, బిజినెస్ పీపుల్ ని తయారు చేసేది, సైంటిస్టులు తయారు చేసేది. అది కాక మిగతా 7 ఆశ్రమాల గురించి నేను చెప్పాను. ఈనాడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల్లో ఈ ఆశ్రమాలలో జాయిన్ అవ్వేటటువంటి 3 రకాలైనటువంటి వ్యక్తుల్ని మీరు నిర్ణయించుకోగలరు. అది రేపు మీరు నిర్ణయించుకోండి. అందులో ఇందులో ఆయన చెప్పింది ఏంటంటే, మొట్టమొదటి వ్యక్తి సెన్సిటివ్, అంటే వాడికి ఆశ్రమాలు ఉన్నాయి, గురువులు ఉన్నాయి, వీళ్ళు ఉన్నాయని ఏం తెలియదు, కానీ వాడి వెరీ సెన్సిటివ్, వాడి ఆ వాతావరణానికి లొంగిపోయి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు. ఉదాహరణకి సాఫ్ట్వేర్ డెవలప్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరు, బిల్ గేట్స్, వాడికి సైన్స్ దాని గురించి ఏం తెలియదు. వాడు ఎకానమిక్స్ చదువుతూ ఉండేవాడు హార్వర్డ్ యూనివర్సిటీలో. ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఏం చెప్పారంటే, నువ్వు పరమ దత్తమ్మవి, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు గెట్ అవుట్ అన్నారు. కొంచెం చదవలేదు యూనివర్సిటీ, చదివి ఉంటే ఏమైందేవాడు దేవుడికి తెలియాలి. ఓ ఎకానమిక్ ప్రొఫెసర్ అయి ఊరుకున్నాడు, వాడిని ఎప్పుడైతే గెంటేశారు ఇందులోకి దిగాడు. ఎందులోకి? సాఫ్ట్వేర్ దాంట్లో దిగాడు. ఏమయ్యాడో నీకు తెలుసు కదా, వాడికి ఋషుల ప్రభావం అది తెలీదు, సెన్సిటివ్. ఆ వ్యక్తి సెన్సిటివ్ గా ఉన్నాడు, పట్టుకున్నాడు, ఎదిగిపోయాడు. 2వది యాస్పిరెంట్. యాస్పిరెంట్ అంటే ఉత్సాహం ఉండేవా, ఇందుందా, ఇంత ప్రోగ్రామ్ ఉందా, మేము కూడా ఆ ప్రోగ్రామ్ లో పాల్పంచుకోవడానికి ట్రై చేస్తాం, ఖచ్చితంగా చూడండి మాస్టర్ రేపటి నుంచి మేము ట్రై చేస్తాం అంటారు. ఇవాళ ఇంటికి వెళ్ళిపోగానే పక్క ఇంట్లో పెళ్లి ఉంది ఎవరికో, ఆ అమ్మాయి పెళ్లికి నువ్వు రాకపోతే మేము ఒప్పుకో అంటారు అని చెప్పి వీడు ఈ ఉత్సాహం అంతా నీరు గారిపోయి ఏం చేస్తాడో అమ్మాయి పెళ్లికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి అటెండ్ అవుతాము, ఈ కార్యక్రమం కంటే కూడా చాలా ముఖ్యం. ఇలాంటి ఔత్సాహికులు మనలో చాలా మంది ఉన్నారు. నేను గత 20-30 ఏళ్ల బట్టి వాళ్ళని చూస్తూనే ఉన్నాను. కానీ మీ ఉత్సాహానికి నేను మళ్ళీ కాస్త ఊపు ఇవ్వగలిగితే మీరు ఈ 5 ఏళ్ల కాలాన్ని ఉపయోగించుకోండి. సెన్సిటివ్, 2వది, 3వ రకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీరు మాత్రం దారి తప్పరు, వీరు శిష్యులు, డిసైపుల్స్. ఆ గురువుని యొక్క శిష్యులు అవతరించి ఉన్నారు భూమి మీద, వాళ్ళకి ఈ మెసేజ్ మనం అందజేయగలిగితే మీరు చేసినా చేయకపోయినా, మీకు ఇలాంటి ఏదో పుస్తకాలు ఉన్నాయట, ఇలాంటివి ఏమి ఉన్నాయట, మీరు కూడా చదివితే మంచిది అని మీరు చెప్పగలిగితే ముగ్గురు స్పందిస్తారు. సెన్సిటివ్ పీపుల్, యాస్పిరెంట్స్, ఔత్సాహికులు, 3వది డిసైపుల్. ఓకే, మరి రేపు ఎన్ని గంటలకి? 9:00 విత్ బుక్. నీ వాళ్ళ ఆశ్రమం ఉంది. ఏ ఆశ్రమం ఎక్కడుందో నేను చెప్పలేదయా. పట్టుకోండి, ఎక్కడో ఉండే ఉంటే సరేనా. జాగ్రత్త.